ప్రియమైన ఆత్మ బంధువులారా,
దైవం మీ దినచము మీరు చేసుకునే పనులవి మీరు జాగ్రత్తగా చేసుకుంటూ, పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే తమోగుణం వస్తుంది, సామర్థ్యం వస్తుంది. పని మీరు పని మీ ఇంటికాడ పని మీరు శ్రద్ధగా చేసుకోవాలి, పని విడిచిపెట్టకూడదు. పని అంది బద్ధకం పనికి రాదు. మీ పనులు మీరు చేసుకుంటూ మీరు సత్వగుణంతో ఉండి రజోగుణాన్ని తమోగుణాన్ని దూరంగా ఉంచి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసి సాత్విక బుద్ధి, సాత్విక వాక్కు, సాత్విక మనస్సు ఇవన్నీ నేర్చుకుంటే ఆ సత్వగుణం యొక్క సహాయంతో మీ హృదయంలోనే ఉండే బ్రహ్మము ఆ బ్రహ్మమును పొందొచ్చు. అప్పుడు ఈ చక్రం నుంచి బయటకు రావచ్చు. మరణించడం జన్మించడం అనే చక్రం నుంచి, అంటే సంసార చక్రంలోంచి బయటకు రావచ్చు. ఈ సంసార చక్రం ఎలా ఉంటుందంటే మరణ రూపంలో ఉంటుంది. ఆ మరణ రూపంలోని చక్రంలోంచి మీరు తప్పుకోవాలంటే నన్ను ఆశ్రయించి నాకు ఇష్టమైన పని చేసి, నేను ఈ పని వద్దు అంటే ఆ పని విడిచిపెట్టి ఈ పని చెయ్యండి అని ఏ పని అయితే చెప్పానంటే శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోండి. అంటే నేను ఏ పని అయితే చేయొద్దని చెప్పాను, ఎందుకు చెప్తున్నాంటే ఆ పని చేస్తే మీకు పరిణామంలో దుఃఖం వస్తుంది అని చేత, మీరు మంచి పని నేను ఏ పని అయితే చేయమని చెప్పాను ఆ పని కనుక చేస్తే మీకు పరిణామంలో సుఖపడతారు, లేదా మరణానంతర జీవితంలో మీకు స్వర్గం లభిస్తుంది, స్వర్గలోకానికి వెళతారు, చీకటి లోకాలకు వెళ్ళటం కా మహావిలుగుణ లోకాలకు వెళతారు. సరే, శరీరం చనిపోకముందే, ఈ శరీరం శ్మశానానికి వెళ్ళకముందే మీరు బ్రహ్మజ్ఞానం కనుక సంపాదిస్తే, బ్రహ్మమును కనుక పొందితే అప్పుడు మీకు మోక్షం వస్తుంది. శరీరం మరణించే లోపల మీరు కనుక వస్తువుని పొందకపోతే, ఆ హృదయంలో సద్ వస్తువుని పొందకపోతే మళ్ళీ ప్రయాణాలు తప్పవు. శరీరం కనుక పడిపోకముందే కనుక ఆ వస్తువుని మీరు పొందగలిగితే, ఈ చావు లేని వస్తువుని పొందగలిగితే మీరు చావులే సంసారంలో మీరు ప్రవేశించక్కర్లేదు భగవద్గీతలో వివరంగా చెప్పాడు. మనం ఎక్కడికో పారిపోవటం కాదు, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవటం కాదు. ఎక్కడికెళ్ళినా సమాధం ఉంటుంది, ఎక్కడికెళ్ళినా రాగద్వేషాలు ఉంటాయి, ఎక్కడికెళ్ళినా ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. అంచేత మన ఇంట్లో మనం ఉండి, మీ ఇంట్లో మీరుండి, మీ జాగ్రత్తగా పని చేసుకుంటూ మీకు అవసరమైన గొడవలు పట్టించుకోకుండా, మీకు అవసరమైన గొడవల్లోకి వెళ్ళకూడదు. అవసరమైన గొడవల్లోకి వెళ్తే అహంభావన పెరుగుతుంది. మన ఆత్మే, మనము చైతన్యమే, మన ఆత్మనే, మన హృదయంలోని వస్తు ఈశ్వరుడు నారాయణుడు మన హృదయంలో ఉన్నాడు. ఆ స్వరూపమే మనం, బ్రహ్మమే మనం. అంటే మనం కళ్ళతో చూసే విషయాలు, చెవులు చెట్టుకునే విషయాలు, మనస్సుతో ఆలోచించే విషయాలు, ఇవన్నీ కలగాపలకం చేసుకుని నేననుకుంటున్నాం, కానీ ఇదంతా మనం కల్పించుకున్నది. స్వామివారు ఏం చెప్పారంటే, మన పని మనం చేసుకుంటూ ఎలా మోక్షాన్ని పొందాలి, అంటే మన పని విడిచిపెట్టక్కర్లేదు, మన పని మనం చేసుకుంటూ ఆత్మజ్ఞానం ఎలా పొందాలి, మోక్షం ఎలా పొందాలి అనే దానికి చాలా విషయాలు భగవద్గీతలో అని చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చి అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ కల్పించుకుంటున్నాం విషయాలు, తర్వాత కాలం వేస్ట్ చేసుకుంటున్నాం, టైం వేస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో అన్నీ మనం కల్పించుకునే విషయాలు, కల్పించుకునే విషయాలు. ఈ కల్పించుకోవడానికి విషయాలకి కేంద్రం ఏంటంటే ఎవరో కాదు, మన శరీరం. దీని అధిష్టానం అన్నాడు కృష్ణుడు గీతలో. కామక్రోధ లోభాలకు కూడా దేహమే కారణం, ఇష్టాలకి అధిష్టాలకి దేహమే కారణం, అధిష్టానం. ఇది శరీరం అధిష్టానం. మీకు ఏది వచ్చినా దేహమే కారణం, ఇష్టం వచ్చినా అయిష్టం వచ్చినా, లేకపోతే ఈ వికారాలు వచ్చినప్పటికీ మంచి గుణాలకైనా చెడ్డ గుణాలకైనా మొత్తం అన్నిటికీ దేహమే కారణం. అధిష్టానం, అధిష్టానం అంటే మీ శవం, మీ శరీరం. దాన్ని కేంద్రంగా పెట్టుకుని ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి, ఊహలు వస్తాయి. అందుచేత ఈ అధిష్టానం దేహాన్నే కేంద్రంగా పెట్టుకుని మనం జీవిస్తే అది మృత్యు రూపంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరణిస్తూ ఉంటాం, జన్మిస్తూ ఉంటాం, జన్మిస్తూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం. దేహాన్నే కేంద్రంగా పెట్టుకుని జీవిస్తే, అధిష్టానంలో కృష్ణుడు దేహాన్ని అధిష్టానం అనే పేరు పెట్టడం, అధిష్టానం కేంద్రంలో పెట్టుకుని జీవించడం వల్ల మనకు నరకం తప్పదు. అందుచేత దేహం ఒకటి ఉంది కాబట్టి మన శరీర పోషణ ఇతరుల మీద ఆధారపడకుండా, అంటే ఇతరుల మీద ఆధారపడితే మనకు బానిసత్వం వస్తుంది. మీ పని అయితే మీరు చక్కగా చేసుకుంటూ, మీరు పని విడిచిపెట్టద్దు, మీ పని అయితే మీరు చక్కగా చేసుకుంటూ ఆ మోక్షాన్ని పొందే విధానం మీరు చూసుకోవాలి. మీ వాక్కు నిర్మలంగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి, మాట నిర్మలంగా ఉండాలి, తర్వాత మీరు చేసే పని కూడా నిర్మలంగా ఉండాలి అని చెప్పాలి. స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది, అది జీతాసారమేమో అనిపించింది. ఆయన ఏమన్నా అంటే మేము వారికి సహాయం చేశామని, వీరికి సహాయం చేశామని పిచ్చి మాటలు వదిలేమన్నాడు ముందు. వివేకానంద ఏమన్నాడంటే, మనం జనరల్గా చెప్పుకుంటాం ఈ గ్రామాల్లో ఏంటి, ఎక్కడైనా సమాజంలో వారికి ఈ సహాయం చేశామని, వీరికి ఈ సహాయం చేసాం, వారికి ఈ ఉపకారం చేశామని, వీరికి ఉపకారం చేసాం, ఇది ఎవడో ఉపకారం చేయటం, దానివల్ల నీకు అహంకారం పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. అంచేది నువ్వు దేవుడి గుండెకి వెళ్ళినప్పుడు నువ్వు పుష్పాలు ఇస్తావు, అది లేదా నాకు పైసలు పెడతావు. నువ్వు దేవుడికి ఉపకారం చేశాననుకో,
పూజ చేశాను అనుకో.
అలాగే నువ్వు ఏ పని చేసినా పూజ చేశాను అనుకో, కానీ ఉపకారం చేశానని అనుకో. నువ్వు పూజ చేశానంటే మనసు చల్లబడుతుంది, ఉపకారం చేశానంటే మనసుకు రజగుణం పెరిగిపోతుంది, తమగుణం పెరుగుతుంది. నేను పూజ చేశాను, ఒక మనిషికి నువ్వు ఏదైనా సహాయం చేస్తే ఆ మనిషికి పూజ చేశాను అనుకుంటే నీకు సత్వగుణం వస్తుంది. సత్వగుణం మోక్షానికి దారి చూపిస్తుంది, కానీ మిగతా రెండు గుణాలు దారి చూపించు. అసలు ఇంకోటి ఇంకా కొంచెం లోతుకెళ్ళి ఆలోచిస్తే అసలు గుణానికి కర్మకి సంబంధం ఉంది, కానీ గుణం లేని వాడికి కర్మతో సంబంధం లేదు. గుణం లేని వాడు కర్మ చేసినా చేయని వాడితో సంబంధం. మనకు ఏదైనా గుణం వచ్చాక పని చేస్తాం అంతే కదా, పని చేసి ఈ పని చేశాను అనుకుంటాం. గుణానికి కర్మకి సంబంధం ఉంది, గుణానికి కర్మకి సంబంధం ఉంటే గుణాలు లేని వాడికి కర్మ చేసినా చేయని వాడితో సంబంధం. జపం చెయ్యి, అది ధ్యానం చెయ్యి, ఏది చేసినప్పటికీ భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, కర్మ మార్గంలో ప్రయాణం చెయ్యి. నువ్వు ఏది చేసినా దొంగదనంలోంచి బయటకు రావాలి. అంటే ఆ దొంగదనం నిజం కాదు, నువ్వు కల్పించుకున్నావు. కల్పించుకున్నావు కాబట్టి గురువు సహాయం ఉంటే, ఈశ్వరు సహాయం ఉంటే నువ్వు ఆ దొంగదనంలోంచి బయటకు వచ్చావు. అది నిజం కాదు, నిజం అది నిజం కాదు, నువ్వు కల్పించుకున్నది. నువ్వు కల్పించుకున్నావు కాబట్టి సాధన చేస్తే అందులోంచి బయటకు వచ్చావు. ఉండాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది పెర్మనెంట్, ఏది నిత్యంగా ఉంటుంది, ఏది నిత్యంగా ఉండదు అనేటువంటి ఆ వివేకం బ్రెయిన్లో మెదడులో నీ డిస్క్రిమినేషన్, ఆ వివేకం అది పెంచుకుంటూ రావాలి, అది విచక్షణ పెంచుకుంటూ రావాలి. దానికి దీనికి కృష్ణుడు ఏమని గీతలు ఏమని చెప్పాడంటే, మీకు జ్ఞానం కలగాలంటే రెండు విడిచిపెట్టకూడదు, ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. ఈ వైరాగ్యం అభ్యాసం విడిచిపెట్టకుండా ఉంటే పక్షి ఏ విధంగా అయితే రెండు లెక్కల సహాయంతో పైకి ఎదురుతుందో, అది అభ్యాసము వైరాగ్యం ఈ రెండింటినీ విడిచిపెట్టకుండా ఉంటే వైరాగ్యం యొక్క సహాయంతో, అభ్యాసం యొక్క సహాయంతో వస్తువును మీరు పొందవచ్చు. అంటే మీరు ఎంతకాలం అయితే మీ శవం ఎంతకాలం అయితే భూమి మీద తిరుగుతుందో అంతకాలము అభ్యాసము వైరాగ్యము విడిచిపెట్టదు. మీ శవం ఎంతకాలం అయితే భూమి మీద తిరుగుతుందో అంతకాలం మీరు విడిచిపెట్టద్దు. ఒకటి యజ్ఞము, రెండు దానము, మూడు తపస్సు. యజ్ఞం అంటే ఏమి లేదు, యజ్ఞం అంటే అగ్నిలో నిజం హోమం చేయటం అనేది యజ్ఞం ఏమి కాదు. మీ జీవితంలో ఎంతో కొంత స్వార్థం లేకుండా నిన్ను మర్చిపోయి పని చేయాలి. అది ఒకవేళ మనకి ఈ పని చేస్తే గౌరవం వస్తుందని మీరు చేస్తారనుకోండి, అది యజ్ఞం కాదు, అది కూడా దొంగనేనికి మేత. అది యజ్ఞం కాదు, మళ్ళీ మనం మర్చిపోయి చేయాలి ఏదైనా చేస్తే. మనం మనం మర్చిపోయి చేస్తే అది యజ్ఞం. యజ్ఞం అంటే అనేక వేదాల్లో అనేక రకాల అర్థంగా చెప్పిన కృష్ణుని దగ్గరకు వచ్చే వాడికి దాన్ని నిర్వచనం ఎలా చెప్పాడంటే, మీ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం, ఈశ్వరుడి ప్రీతి కోసం, ఈశ్వరానుగ్రహం కోసం కృష్ణుడు ఒక చోట బాగా రెచ్చిపోయాడు. ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఈశ్వరానుగ్రహం ముందు సమానం కాదు. పొమ్మన్నాడు ప్రపంచంలో చాలా గొప్పలు ఉండొచ్చు, చాలా గొప్పలు ఉండొచ్చు, కానీ ఈశ్వరానుగ్రహం ముందు, ఈశ్వరానుగ్రహంతో సమానమైన సృష్టిలో ఏది లేదన్న. అంటే ఈశ్వరానుగ్రహం లేకుండా మోక్షం కలగదు. నువ్వు ఈ వస్తువు ఈశ్వరానుగ్రహంతో సమానం అని చెప్పడానికి సృష్టిలో ఏది లేదన్నాడు. అంటే దాన్ని బట్టి ఈశ్వరానుగ్రహం ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. అంటే మనం ఈశ్వరానుగ్రహం ఎలా వస్తుంది, ఈశ్వరుని మనం మోసం చేయడం. విజ్ఞార్థం అంటే నువ్వు ఎంతో కొంత సమాజ శ్రేయస్సు, నీకు భగవంతుడు తెలియజాకి ఇస్తే తెలియజాకి, ధనం ఇస్తే ధనం, లేకపోతే భగవంతుడు ఒక కొంతమంది గిఫ్ట్స్ ఇస్తాడు, కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడు. ఈ భగవంతుడు ఏ శక్తి అయితే నీకు ఇచ్చాడో ఆ శక్తిని సమాజ శ్రేయస్సు కోసం, అంటే నీ కీర్తి ప్రతిష్టని ఓ పక్కన పెట్టి, నీ గౌరవాలని అగౌరవాలను ఓ పక్కన పెట్టి, నీ మాన అవమానాలను ఓ పక్కన పెట్టి, కేవలం ఈశ్వర ప్రీతి కోసం, సమాజ శ్రేయస్సు కోసం కనుక ఓ చిన్న మంచి పని చేస్తే, అంటే నేను మర్చిపోయి మంచి పని చేస్తే అది విగ్రహం. అంటే స్వార్థం లేకుండా పనులు నిజంగా పనులు హితవుకోరు, పనులు క్షేమం కోసం. ఇందాక చెప్పాడు ఈ స్వామీజీ చెప్పాడు కదా పూజ, అది ఉపకారం చేస్తున్నావు అనుకో, అది పూజ. అలాగే నీకు భగవంతుడు ఈ అవకాశాలు అయితే ఇచ్చాడు, భగవంతుడు మనకు అవకాశం లోపల ఏం చేయలేము. అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుని చోటు మానవుడికి ఇతరుల కోసం నువ్వు ఎంతవరకు సహకరిస్తే అది అది యజ్ఞం. అంటే నువ్వు పని చెయ్యి, యజ్ఞార్థం పని చెయ్యి. నీకు పొట్ట ఉండదు, ఒక కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఒక పొట్ట కూడా ఒకటి ఉంది. ఆ పొట్టకు ఎంతో కొంత తిండి పెడతాను. ఈ పొట్ట మెయింటైన్ చేసుకోవడానికి తన మీద ఆధారం. అంటే దానికి సంబంధించిన తన ఏదో చేసుకుంటున్నావు. మిగతా టైం అంతా కూడా భగవద్గ్రహం, ఈశ్వరానుగ్రహంతో సమానం ఏది లేదు కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం సంపాదించడం కోసం ఎలా పని చేస్తే అది ఈశ్వరానుగ్రహం వస్తుందో అది నేర్చుకుని పని చేయమని కృష్ణుడు చేతి కాకపోతే నేర్చుకో, నేర్చుకుని పని చేయి. అంటే మీకు దీనికి ఆ ఈశ్వరానుగ్రహం కలగాలంటే మనం చేసే పని నిర్మలంగా ఉండాలి, సాత్విక బుద్ధి ఉండాలి. మీకు ముఖ్యం ఏదైనా మనం పొరపాటు మాట మాట్లాడితే మరి మన మాటలు మనమే వెనక్కి తీసుకుంటాం. అసలు మనం మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, చాలా ఎక్కువ మాట్లాడకూడదు, అవసరమైనప్పుడు మాట్లాడాలి. చిండికాడ కూడా రమణ మహర్షి గారు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే నువ్వు తినే తిండి వల్ల నీ మనసు తయారు, నువ్వు తినే తిండి వల్ల నీ శరీరమే కాదు నీ మనసు కూడా. అంటే నువ్వు చిండికాడ గట్టిగా ఉంటే నాలుగుని కనిపించే ఆ తండను కనుక నిగ్రహించుకోగలిగితే 150 మార్కులు నీకు ఆధ్యాత్మిక జీవితంలో. నువ్వు పూజ చేసినా, పని చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా మిగతా సంపాదన. ఒక ఆహారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే 50 మార్కులు. అంటే మీ దేహయాత్రకు సరిపడే ఆహారమే తీసుకోండి. అంచేత అది ఆహారంలో జాగ్రత్తగా ఉండి, మాటల్లో జాగ్రత్తగా ఉండి, నిద్రలో కూడా తగు మాత్రంగా ఉంది. అంటే నిద్ర అంటే చంటిపిల్లలు ఎక్కువ నిద్రపోతారు, వాళ్ళకి నిద్ర అవసరం. చంటిపిల్లలతో మనం పోల్చుకోవచ్చు, చంటిపిల్లలు చూసేపు నిద్రపోవడానికి నిద్ర, ఆ నిద్ర కూడా వయసును బట్టి ఉంటుంది.
మనం ఎక్కువ నిద్రపోతాం అనుకోండి, జాగ్రత్త వస్తే తగ్గిపోతుంది, అదని చేసి తగ్గిపోతుంది, అది కారణం. మనం ఇది చేసాం అది చేసాం అది సాధించాం ఇది సాధించాం నోడితో చెప్పదని మనసులో మనసులో అనుకున్నప్పుడు వస్తాను అంటాడు, దాన్ని ఎక్కడ మోసం చేస్తాడు వాళ్ళు నోడితో. మేము అలాగా అనకపోయినా పైకి అనకత నేరం కాబట్టి పైకి అనకపోతే అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు కదా, కంట్రోలర్ ఉన్నాడు. మనం నుంచి వాడు ఎక్కడో ఇక్కడ వాపరం అని చెప్పి ఇది చేశాను చేశాను అది సాధించాను ఇది సాధించాను ఎవరు అనుకుంటాడే, అది అజ్ఞాన లక్ష్యమే కానీ జ్ఞాన లక్ష్యం. జ్ఞానానికి కర్తృత్వం అంటే చాలా తీరికెత్తగా చెప్తాడు, జ్ఞానానికి కర్తృత్వం. కర్తృత్వం అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టు, కడుపు నొప్పి వస్తానంటే కడుపు తలకాయ నొప్పి తలకాయలో చేయడానికి. అలాగే నీకు కర్తృత్వం వస్తాననుకో, ఇది సాధించాను అది సాధించాను అనుకుంటున్నావు అనుకో, లేకపోతే చిన్న మాట కూడా పడలేము, గౌరవం గౌరవం చేస్తానంటే పొంగిపోతున్నావు అనుకో, గౌరవం చేయకపోతే పొంగిపోతున్నావు. అది ఇతరులు సాక్ష్యాలకు వెళ్ళాలని కోర్టుకు వెళ్ళాలని నువ్వు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నావు. నేనంటే ఎవరిని? ఆత్మనే, అది చైతన్యాన్ని. మరి నేనంటే చైతన్యాన్ని, మరి దొంగ నేను ఎలా ప్రవేశిస్తాను, ఎలా ప్రవేశిస్తాను అంటే విషయ చింతన కదా, విషయాలను చింతిస్తున్నాను కదా. ఏదైతే నిజంగానే అనుకుంటున్నానో దాని మీద ఈ విషయాలను మన ఆలోచనని మన దేహ బుద్ధిని ఇవన్నీ ఆరోపించుకోవటంలో దొంగ నేను చేయాలి. ఆరోపణ వల్ల అంటే సత్యం మీద బ్రహ్మం మీద మన విషయాన్ని ఆరోపించుకోవటం వల్ల ఇది అది ఫాల్స్ అయితే అవుతాయి. ఈ దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటున్నాం మనం? చనిపోతున్నాం అనుకుంటాం. మరి నీకు ఎవరో చైతన్యమే, నువ్వు చైతన్యమే, ఆ చైతన్యానికి చావు లేదు, ఆత్మకి చావు లేదు. మరి నేను చనిపోతున్నానని అనుకుంటున్నావు? ఆత్మని ఏమనుకుంటున్నావు అంటే దేహం అనుకుంటున్నావు, చైతన్యాన్ని దేహం అనుకుంటున్నావు, ఆ చైతన్యాన్ని విషయం అనుకుంటున్నావు. నువ్వు ఆలోచించేదే చైతన్యం అనుకుంటున్నావు, ఆ చైతన్యం నీకు తెలియదు. కొన్ని తెలియనట్టు తెలియనట్టుగా పడి ఉంటావు అంటే అక్కడ పడి ఉండవు. నువ్వు ఆలోచించేదే చైతన్యం అనుకుంటాం. అది దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటావు. అంటే ఏంటి, దేహాన్ని నువ్వు ఆరోపిస్తున్నావు, చైతన్యం నుండి ఆరోపిస్తున్నావు, అదే అహంకారం. చాలా మంది అహంకారం, అహంకారం అంటే కోపం కాదు, అహంకారం అంటే చాలా మంది కోపం కాదు, అహంకారం అంటే ఏంటంటే చైతన్యాన్ని ఆత్మని దేహమే అనుకుంటున్నావు, దేహబుద్ధిని చైతన్యం నుండి ఆరోపిస్తున్నావు, దేహాభిమానాన్ని చైతన్యం నుండి ఆరోపిస్తున్నావు, ఆరోపించి నేను చనిపోతున్నావు అనుకుంటున్నావు, అదే అజ్ఞానం, అదే అహంకారం. ముందు మనం నేర్చుకోవాల్సింది సాత్విక బుద్ధిని పెంచుకోవాలి. మన మాట సాత్వికంగా ఉండాలి, మన మనస్సు సాత్వికంగా ఉండాలి, మన చూపు సాత్వికంగా ఉండాలి, మన ఆలోచన సాత్వికంగా ఉండాలి. ఇతరులు మన పట్ల ఎలా వ్యవహరిస్తున్నారా గొడవ మనకు అనవసరం. ఇతరుల పట్ల మనం ఎలా వ్యవహరించుకుని భగవంతుడు చెప్పారు అలా చేసి ఊరుకోవాలి. పరమాచార్య గారు మాట్లాడుతూ, నేను మా అమ్మతో మాట్లాడి 16 సంవత్సరాలు అయిందన్నాడు ఆయన. ఏంటయ్యా నా దగ్గర మంత్రం అడుగుతున్నావు, నువ్వు మీ అమ్మతో మాట్లాడు 16 సంవత్సరాలు, వాడు మా అమ్మ మంచిది కదన్నాడు రీసెర్చ్ గారు. అంటే ఆయన ఏం చెప్పాయంటే, మీ అమ్మ మంచిదో చెడ్డదో అనవసరం. ఒక నిజంగా నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, మీ అమ్మ మంచిది కాదనుకుంటాం అనుకుందాం. మీ అమ్మ మంచిది కాబట్టి శిక్ష ఈశ్వరుడు వేస్తాడు నీకెందుకు, నీకు శరీరాన్ని ఇచ్చింది. మీ అమ్మ నిన్ను గౌరవించమని శాస్త్రం చెబుతుంది. మీ అమ్మ మంచిదో చెడ్డదో గొడవ నీకు అనవసరం, నువ్వు గౌరవించు. అది లాజిక్ బాగా అర్థం చేసుకోండి. మీ అమ్మ మంచిదో చెడ్డదో నీకు అనవసరం, నీకు శరీరాన్ని ఇచ్చింది కాబట్టి, నేను పెంచి పోషించింది కాబట్టి మీ అమ్మని గౌరవించు. ఒకవేళ మీ అమ్మ నువ్వు చెప్పినట్టు చెడ్డదో అనుకో, ఒకవేళ శిక్ష ఇవ్వాలంటే ఈశ్వరుడు ఇస్తాడు, ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు. అంతేగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయటం మానేసి నువ్వు మమ్మల్ని ఎమ్మనే గౌరవించడం చేత కాదు. ఇప్పుడు నన్ను మంత్రం ఇమ్మంటున్నావు, మంత్రం ఇస్తాను, భవిష్యత్తు నన్ను కూడా గౌరవిస్తావు గ్యారంటీ ఎక్కడ ఉందన్నాడు. మీ అమ్మ నుండి ఎలా వదిలేసావు నన్ను కూడా అంటే ఇవన్నీ చిన్న పనులు ఆచార్యులు ఇవన్నీ క్రమశిక్షణ లేని అంటే నీ క్రమశిక్షణ లేదని తెలుస్తుంది. మీ అమ్మ మంచిగా చెడ్డగా ఈశ్వరుడు చూసుకుంటాడు. నీ అమ్మని గౌరవించమని పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి నువ్వు గౌరవించు, అంటే నువ్వు డ్యూటీ నువ్వు చేయాలి. అంటే ఇతరులు మన పట్ల ఎలా ఉంటున్నారో మనకు అనవసరం. మనం ఇతరుల పట్ల ఎలా వ్యవహరించమని భగవంతుడు ఆదేశించాడు ఆ రకంగా చేసి వదిలేదు. మా అందరం పొద్దున్న స్నానాలు చేసి వచ్చాం. బాబా గుళ్ళో వెళ్ళి ఏమైనా మరి పొద్దున్న స్నానం చేశాం మాకు ఎంత పుణ్యం అడిగితే పుణ్యం ఇస్తారు, స్నానాలు గౌరవిస్తాడని పుణ్యం. దీన్ని నిత్యకర్మలు అంటారు. ఇక్కడ నేను పొద్దున్నే ముఖం కడుపు వచ్చాను, నాకు దేవుని పుణ్యం ఇస్తానని నిత్యకరకు పుణ్యం ఉండదు. స్నానం చేసి ఇచ్చానని దేవుడి గురించి నేను స్నానం చేసి ఇచ్చాను, ఈ స్నానం చేసినందుకు నాకు ఏం పుణ్యం ఇస్తాడో నాకంటే ఆ నిత్యకర్మ చేసిన ముఖం కడుపుకోవడానికి స్నానం చేసుకోవడానికి పుణ్యం ఎవరు? అది దేహాత్మ దేహం మెయింటైన్ చేసుకోవడానికి మీరు స్నానం చేస్తున్నారు, నిత్యకర్మకు పుణ్యం ఉండదు. ఇతరుల పట్ల మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ బిహేవియర్ ఎలా ఉంది? ఇతరుల పట్ల మీ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే ఆ బిహేవియర్ సాఫ్ట్గా స్వీట్గా షార్ప్గా ఉంటే అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలేదు. అంతేగాని నేను స్నానం చేసి వచ్చాను నాకు పుణ్యం ఉంటే స్నానం చేయడానికి ఏం ఇవ్వరు మార్పులేదు. వ్యాసి ఉన్నాడు ఒకసారి ఇంకా పంచదార రాసి ఉందనుకోండి, ఓ చీమ అందులో కణం పట్టుకెళ్తుంది. చీమ ఏం పట్టుకెళ్తుందో కణం పట్టుకెళ్తుంది, ఆ కణం తోటి దానికి కడుపు నిండిపోతుంది. అలాగే పరమేశ్వరుడు, పరమేశ్వరు యొక్క అంశంలో కణాన్ని ముందే ఉంటే ఇంకా అదంతా ఇంకా ఎంత కొండ ఉండవచ్చు. అంటే వ్యాసుడు అంటే వారు చెప్పాడు, అంటే భగవంతుడిలో నేను ఆస్వాదించింది పెద్ద పంచదార గుర్తుంటే చీమ ఎంత పట్టుకెళ్తుంది అంతే తెచ్చుకున్నాం. అంటే భగవంతుడు భగవంతు యొక్క వైద్యం ఇంకా మాకు పూర్తిగా తెలియదని చెప్పారు. ఒక పెద్ద పంచదార గుట్లో ఒక చీమ ఒక కణాన్ని పట్టుకుని ఆస్వాదిస్తే ఎలా ఉంటుందో మేము కూడా అలాగే. ఆ వ్యాసుడు అనుకున్నాడు, తెలుసుకున్నాడు కాబట్టి మనకు ఏం తెలియట్లేదు కాబట్టి ఎదురెదురు పడతాను. మనకు కారణం మన తప్పకూడదు కదా, మనకేం తెలియట్లేదు. ఏ మనది చేతగా మనకేం చేస్తాం, మరి మనకేం తెలియట్లేదు ఎదురు పడతాం అని తెలుసున్నాడు కాబట్టి అనుకుంటున్నాడు. ఏది పుణ్యం ఏది పాపం రెండు ముక్కల్లో చెప్పేశాడు వ్యాసుడు. తర్కాలు వితర్కాలతో సంబంధం లేకుండా రెండు ముక్కలతో చెప్పాడు. కొంతమంది ఏదో రకంగా మాటల ద్వారానో చేతల ద్వారానో ఇతరులు పీడిస్తూ ఉంటారు. ఆ కోడలు ఎంత తెచ్చుకున్నాను ఏం తెచ్చుకున్నావు ఉంటారు, ఎంత తెచ్చుకున్నామండి ఏం తెచ్చుకున్నావు ఉంటారు. అలాగే మాటల ద్వారానో లేకపోతే ఇంకో రకంగానో ఇంకో రకంగా ఇతరులను పీడిస్తూ ఉంటారు. ఇతరులను పీడించటమే పాపం. ఇది వ్యాసు వ్యాసుడు చెప్పిన అంటే ఏంటి, నేను బ్రహ్మసూత్రాలు రాసి అష్టాదశపురం రాసి భారతం రాసి భాగవతం రాసినంత ముసలైన చివరికి జీవితం అంతా పండించుకుని ఎంతో అధ్యయనం చేసి ఎంతో బోధించి ఇప్పుడు జ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చేసి ఆయన సంపాదించిన జ్ఞానాన్ని ఎక్కడికి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి రాసి మళ్ళీ ఆయన రాసిందే మళ్ళీ బోధించి అందరికీ అర్థమవుతుందో అర్థమవుతుంది ఈ ముసలైన ఎప్పుడు ఏంటండి, ఇతరుని పీడించటమే పాపం. కొంతమంది ఏదో రకంగా ఆ చూపుల ద్వారా చేతల ద్వారా మాటల ద్వారా పీడిస్తూ ఉంటారు. ఇతరులను పీడించడమే పుణ్యం అంటే ఏంటి, ఇతరులకు నువ్వు చేయగలిగిన సహాయక నువ్వు చేయగలిగింది, ఇతరులకు నువ్వు చేయగలిగిన సహాయ సహకారం చేయటం, ఇతరులకు మంచి చేయటం పుణ్యం, ఇతరులకు చెడ్డ చేయటం పాపం. ఇదే పుణ్యం ఇదే పాపం, ఇంతకంటే సృష్టిలో ఏం లేదని చెప్పాడు. ఆ శాపం పుణ్యం అంటే ఇది రెండు వాక్యాలే చెప్పేశాడు మొత్తం. అన్ని పురాణ వ్యవసారాలు ఏంటంటే పరువులు కనుక నువ్వు పీడిస్తే నీకు పాపం వస్తుంది, పరులు కనుక నువ్వు ఎతో చేస్తే మంచి చేస్తే నీకేం వస్తుంది పుణ్యం వస్తుంది. ఇవన్నీ సాపేక్షికమైన విషయాలు, ఇవన్నీ అహంభావంతో సంబంధించిన విషయాలు, చైతన్యానికి ఈ విషయాలకి సంబంధం లేదు. వ్యవహార గురించే నేను చెప్పాడు. అంటే పుణ్యం చేసిన వాడు వెలుగున్న లోకాలకు వెళ్తాడు, పాపం చేసిన వాడు చీరటి లోకాలకు వెళ్తాడు. శరీరం ఉండగానే నీకు మోక్షానుభవం పొందితే నువ్వు స్వర్గలోకానికి వెళ్ళక్కర్లేదు, నరక లోకానికి వెళ్ళక్కర్లేదు, వెలుగున్న లోకాలకు వెళ్ళక్కర్లేదు, చీకటిన్న లోకాలకి వెళ్ళవలసిన పని లేదు. మన మనస్సు మన కంట్రోల్ లేదనుకోండి ఏదైనా ఘనకార్యాలు సాధించాలన్నా మనం చేయలేము. మన మాట సాత్వికంగా ఉండాలి, మన బుద్ధి సాత్వికంగా ఉండాలి, తర్వాత మన డే టు డే లైఫ్ లో వ్యవహార శైలి ఎలా ఉండాలి సాత్వికంగా ఉండాలి, ఇతరుల పట్ల మన బిహేవియర్ ఎలా ఉండాలి సాత్వికంగా ఉండాలి. మన డ్యూటీ మనం జాగ్రత్తగా చేయాలి, మన డ్యూటీ మనం జాగ్రత్తగా చేస్తే ఒకవేళ పుణ్యం రాకపోయినా చేయకపోతే పాపం. ధ్యానం అందరికీ సాగదు. ముందు మీరు జపం చేయాలి బాగా, ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని అది బాగా జపించాలి, మంత్రాన్ని తీసుకుని బాగా అది జపించాలి. మీ ఇష్టమైన మంత్రం వేయాలి సరే, అవి ఇతర తలంపులు రాకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు మీ మెదడు సక్కర అవ్వదు, సత్రంలో చూడండి జనం వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. అలాగే మనం జపం చేయకపోతే మన మెదడు సత్రవీంగా అయిపోతుంది. మీరు అర్థమవుతుంది, మీరు జపం బాగా చేస్తే మీకు ఉపయోగమైన తలంపులు వస్తే ఉపయోగం లేని తలంపులు అసలు మెదడులోకి రామే రావు. ఈ జపం బాగా చేయటం వల్ల, జపము బాగా చేయటం వల్ల, జపం చేయగా చేయగా ఏమవుతుందంటే ధ్యాన స్థితి వచ్చేస్తుంది. ధ్యానం వచ్చేది కానీ, ధ్యానం వచ్చేది కానీ అది మనం చేసేది కాదు. చాలా మంది మా అరగంట చేసి ధ్యానం చేసే ఉంటారు, ఆ గడియారాన్ని ధ్యానం చేస్తారు. ఒకసారి మనం ఇంటికే ప్రశాంతంగా కూర్చుంటాం, మనం ధ్యానం చేయాలని అనుకో ధ్యానస్థితి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అదంటే దానికి సేపు అలాగే ధ్యానస్థితి వచ్చేస్తుంది. మేము అనుకోమే ధ్యానం రావాలని నీచో వస్తున్నాం. మీ మనస్సు నిర్మలమయ్యగలిగి, మీ మనస్సు పాచబడిపోయి, మీ మనస్సులో ఉంటుండే వ్యక్తి భావన తగ్గిపోయి, అప్పుడు మీకు ఏమవుతుందంటే ధ్యానస్థితి దానంతరం వచ్చేస్తుంది కానీ ప్రత్యేకంగా కొని తెచ్చుకోక్కర్లేదు. ఇంకో నిరంతరము ఈశ్వరుని స్మరించడంలో మీకు ఏదైతే అవసరమో మీరు చూస్తాను కృష్ణుని గీతలు చెప్తారు. బాగా అర్థం చేసుకోండి, ఎవరితో రజగుణంతో మాట్లాడేది కూడా మన సత్వగుణంతో మాట్లాడాలి. వాడు రజగుణంతో మాట్లాడుతున్నాడని మనం కూడా రజగుణంతో మాట్లాడితే రజగుణం పెరిగిపోతుంది. యేసుక్రీస్తున్నాడు వాడు రజగుణంతో మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా రజగుణం మాట్లాడితే నీ భక్తులను ఎలా అనిపించుకుంటావు, వాడితో నువ్వు సమానమే, వాడు ప్రకృతిలో ఉన్నాడు నువ్వు ప్రకృతిలో ఉన్నావు, నువ్వు ప్రకృతిని దాటేయడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నది, వాడు రజగుణంలో మాట్లాడని నువ్వు సత్వగుణం వదిలేసి నువ్వు ప్రకృతిని ఎలా దాటావు, ప్రకృతిని దాటాలి కదా, ఈ మూడు గుణాలని దాటాలి కదా అంటే అది ఫస్ట్ నీకు భగవంతుడు కూడా మనల్ని పరిశీలి పెడతాడు. కష్టం తీ పెడతాడంటే నీకు ఎంత బలం ఉందో చూస్తాను, నీకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది, ఆ స్పిరిచువల్ స్టేటస్ ఎంతవరకు ఉంది, ఆ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ చూడటానికి టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ లో నీకు సక్సెస్ అయితే నీకు జీవన ముక్తి కలగటం, ఆ టెస్ట్ లో సక్సెస్ అవుతానికి కూడా మనకు తీసుకురాని ప్రశ్న. ధ్యానం అంటే ఏంటంటే ఒకే ఆలోచన మీద నిలకడగా ఉండటం. ధ్యానం అంటే ఒకే ఆలోచన మీద అంటే ఆ ఏకాగ్రత కుదరాలి. ఆ ఏకాగ్రత కుదిరితే మీకు చదివేసేస్తూ యశాన్ని సాధించచ్చు, మీరు పరాన్ని సాధించచ్చు. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ పదర్ సౌసాలి. అంటే ఈ గడి పెట్టింది అనుకోండి, చాలా చేయలేదనుకున్న పెట్టుకోలేరండి. ఈ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడిని పెట్టింది తీయడానికి చాలా చేయని సంపాదించి ఆ కాలం చేయి, ఆ కాలం చేయి ఏకాగ్రత లేదనుకోండి, మీరు ఏకాగ్రత అనే చాలా చేయి మీకు లేనప్పుడు ఆ హృదయం యొక్క పెట్టి మీరు ఓపెన్ చేయలేరు, భగవద్గుణం కూడా మీకు కలగలేదు. అంటే రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన కొత్తలో కళ్ళు మూసి కళ్ళు చేసేటప్పుడు బుధవారం లక్ష్మీవారం వెళితే శుక్రవారం వచ్చేదాన్ని. మరి ఇంద్రియాల మాట ఏంటి అన్నారు, అంటే ఇంద్రియాలు జ్ఞాపకం రానప్పుడు ఇంక ఇంద్రియాలు కూడా ఉంటుందన్నారు. మరి ఇంద్రియాల మాట ఏంటి, మంచి నీళ్ళు తాగలే మంచి నీళ్ళు తాగాలంటే మంచి నీళ్ళు తాగాలని చూస్తుంది. మరి ఇంద్రియాలు ఉన్నాయి కదా వాటి మాట ఏంటి అంటే ఇంద్రియాలకు సంబంధించిన తీసేయనప్పుడు ఇంద్రియాలకు సంబంధించిన తీసేయనప్పుడు ఇంద్రియాలు ఇంద్రియ వ్యవహారాలు ఉన్నాయి కదా అణిగిపోతాయన్నారు. నేను దాని దగ్గర ఇంద్రియ వ్యవహారాలు అంటే బుధవారం వెళితే లక్ష్మీవారం జ్ఞానం అడిపోయి శుక్రవారం డేస్తో కదా, అది కాన్సన్ట్రేట్. అది ఏంటది? అది ఏకాగ్రత. అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏంటంటే, జ్ఞానం ఇతరులు ఇతరులు గుర్తించాలని కోరుకోదు. ఇంకా జ్ఞానానికి ఇతరులు, అజ్ఞానం అజ్ఞానం ఇతరుల యొక్క గుర్తింపు కోరుతుంది. కొందరు అంటూ ఉంటారు, బోల్డ్ చాకరీ చేస్తున్నా అండి, గుర్తింపు లేదు, రికగ్నేషన్ లేదు. ఏమంటారంటే, బోల్డ్ చాకరీ చేస్తున్నా అండి, గుర్తింపు లేదు, ఇంకా కష్టపడుతున్నారని గుర్తింపు లేదు అంటారు. అది వ్యవహారికంగా రైట్ అవ్వచ్చు, కానీ అది కూడా వ్యాసుడు ఏమని చెప్పాడంటే, ఈ గురువు రుణం ఎలా తీర్చుకుంటామంటే, గురువు చెప్పిన మాట బాగా అర్థం చేసుకోగలిగితేనే గురువు రుణం తీర్చుకుంటాం. ఈ పద్యాలు ఈ నాటకాలు పెట్టడానికి పితృ రుణం తీర్చుకోవడం. అలాగే గురు రుణం ఎలా తీర్చుందంటే, ఆ గురువు చెప్పి మేము కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుని దాన్ని ఎన్నో చేస్తే గురువు ఏదైనా పని చేసుకుంటున్నారంటే మీరు బిజీగా ఉంటుంది, వచ్చి ఏం చేస్తారు, తీసి వెళ్ళిపోతారు. అలాగే మనం ఒకే తలంపు మీద మనసుని చెప్పించామనుకోండి, ఇతర తలంపులు వస్తాయి. మనం ఏదో జపం చేసుకుంటాం, నారాయణ స్మరణ, కృష్ణ స్మరణ, శివస్మరణ ఏదో చేసుకుంటాం, ఇతర తలంపులు వస్తాయి. వీళ్ళు ఏదో బిజీగా ఉన్నారని తప్పలేదు. మనం కూడా బయటకింద కూడా జరిగేది, మనం ఎవరింటికి ఎన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు మనం ఎన్నో వచ్చేస్తాం ఆ తలంపులు కూడా. అప్పుడు ఇతర తలంపులు ఎప్పుడైతే మీకు రావటం తగ్గిపోయినా బలహీన పడిపోతాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకు తలంపు మనకు రావచ్చు, ఆ తలంపుని యాక్షన్లో పెట్టకూడదు. నన్ను ఎవరు ఎవరినో తిట్టాలని మనకు తలంపు వచ్చింది అనుకోండి, అనుకోండి, అది తిట్టేసాం అనుకోండి, ఆ తలంపు పెరిగిపో లోపల పెరిగిపోతుంది. తలం కంట్రోల్ చేసుకుంటాం అనుకోండి, ఆ తలంపు పలకబడిపోతుంది, తలంపు వస్తుంది. కానీ అది ఆ తలంపుని యాక్షన్లో పెట్టకపోతే పలకబడిపోతుంది, యాక్షన్లో పెట్టే యాక్షన్లో పెరిగితే మటుకు చిక్కబడిపోతుంది. మీరు జపం చేయగా చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా చేయగా, చివరికి ఒక తలంపు మిగులుతుంది, చివరికి ఒక తలంపు మిగులుతుంది. మిగతా తలంపులన్నీ మీకు దూరం అయిపోతాయి, మిగతా తలంపులు మీకు పట్టా లేకుండా పోతాయి, మిగతా తలంపులన్నీ కూడా. ఆ మిగిలిన ఒక్క తలంపు కూడా, మిగిలిన ఒక్క తలంపు కూడా దానికి ఇంకా సపోర్ట్ లేక దాని మూలంగా తిల్లకి తీరుకుపోతుంది. దేహం జపం చేయదు, లోపల చైతన్యము, లోపల చైతన్యము, లోపల ఉన్న బ్రహ్మమ్మ దేవి జపం చేయదు. అంతేగా జపం చేసేది మనస్సే, జపం చేసేది మనస్సు. చేసి చేసి జపం చేసి తన మూలంగా కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు మీకు మీకు ఆ లోపల ఉంటుండే బ్రహ్మం, లోపల ఉండే చైతన్యం, లోపల మహా వెలుగు, లోపల ఉంటుండే ఆనందం, లోపల ఉంటుండే శాంతి, లోపల ఉంటుండే కాంతి, లోపల ఉన్న జ్యోతి మీకు తనంతులు తానుగా నీకు వ్యక్తమవుతుంది. నేరుగా వ్యక్తం కాదు, మీకు ఎలా వ్యక్తమవుతుంది, తానుగా నీకు వ్యక్తమవుతుంది. ఆ బ్రహ్మం ఎలా వ్యక్తమవుతుంది అంటే, తానుగా నీకు వ్యక్తమవుతుంది లోపల బ్రహ్మం. అది ఎప్పుడూ అనేక జన్మలు కృష్ణుడు దీని గీత ఏం చెప్పాడు, మీకు అనేక జన్మల పుణ్యబలం, అనేక జన్మల యొక్క సంస్కారం, అనేక జన్మలో అనేక జన్మల్లో చేసుకునేటువంటి ఆ పుణ్య సంస్కారం, పుణ్య బలం, ఆ నెరుచుకు సంబంధించిన స్ట్రెంగ్త్ నీకు లేకపోతే ఇది సాధ్యం కాదు. విచారణ చేయండి, ధ్యానం చేయండి, జపం చేయండి, మనసు ఒక అంగుళం కిందకి దింపితే మీరు సరిపోతుంది. ఒక అంగుళం చేయాలంటే, ఎవరైనా మనకు మంచి చేశారనుకోండి జ్ఞాపకం పెట్టుకోవాలి, చెడ్డ చేస్తే మర్చి. మనకి ఎవరైనా మంచి చేశారనుకోండి అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దాని కూడా కృతజ్ఞతను గ్రాట్యూ. మనకి చెడ్డ చేస్తుంది మర్చిపోవాలి, అది మనకి ఎవరైనా మంచి చేస్తే అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దానివల్ల మనకి ఏముంటుంది, కృతజ్ఞత. దానివల్ల కూడా ఈశ్వర అనుగ్రహం మనకు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, రజోగుణం మనుషులు కొన్న మనుషులు, వాళ్ళకి 99 ఉపకారాలు మనం చేసి ఉపకారం చేసాం అనుకోండి, ఈ 99 ఉపకారాలు మర్చిపోయా ఒక్క ఉపకారం జ్ఞాపకం పెట్టుకోండి. అది తమగుణ లక్షణం. అది ఏంటది? తమగుణ లక్షణం రజ లక్షణాలు. జ్ఞానంలో గుణాలు ఉండవు, కానీ మంచి గుణం జ్ఞాన సముపార్జనకు సహకరిస్తుంది కాబట్టి ఈ మంచి గుణం కూడా జ్ఞానంతో సమానం అని చెప్పేసారు. గుణం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానంలో గుణాలు ఉండవు, జ్ఞానంలో గుణాలు ఉండవు, కానీ మంచి గుణం ఏం చేస్తుంది? జ్ఞానం సంపాదించడానికి మనకు సహాయం చేస్తుంది. అది ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. సహాయం చేస్తున్నాయి కాబట్టి ఈ గుణాన్ని కూడా ఏమని చెప్పేశారు? జ్ఞానం అని చెప్పేశారు. 13 అధ్యాయంలో కొన్ని మంచి గుణాలు చెప్పాడు కృష్ణుడు. చివరికి వచ్చాడు ఇదంతా జ్ఞానం. నీ పని ఏదో నువ్వు చేసుకో, నీ పని ఏదో నువ్వు చేసుకుని మిగతా టైంలో భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించుకో, దారి చూడాలి పెంచుకోవచ్చు. కొంతమంది దారిపోయే గొడవలు వీళ్ళకే కావాలి. అయితే జపం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, ఎప్పుడైపోతున్నాయని అలా కనిపెట్టుకుండకూడదు. మీరు అర్థమవుతుంది, జపం చేసేటప్పుడు మనం స్వీట్ గా ఉండాలి మనం. అంటే మీరు అన్న మీకు ఆకలిగా ఉందనుకోండి, ఆకలిగా ఉన్నప్పుడు మీరు కంపెనీ దగ్గర కూర్చొని అన్నం తింటే మొదలు పెట్టారనుకోండి, ఆ మొదటి ముద్ద నీకు నోట్లో పెట్టుకున్నప్పుడు ఎలా ఉందో నామం కూడా అలా మనకి చివరి ముద్ద నోట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. మీకు మరీ ఆకలిగా ఉన్నప్పుడు మీరు కంచం దగ్గర కూర్చుని ఆ మొదటి నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో నామం కూడా అలా అటువంటి దృష్టి ఉండాలి. ఆ నామం మీద ఇంత స్వీట్ గా ఉంటే, నామం మీద మీకు అంత ఆకలి ఉంటే అప్పుడు జపం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. మనం అందరం అసహజ స్థితిలో ఉన్నాం, నార్మల్ గానే అబ్నార్మల్ గా ఉన్నాం, న్యాచురల్ గానే అన్నాచురల్ గా ఉన్నాం. మాట అన్యాచురల్, మాట న్యాచురల్ గా ఉంది, వ్యవహారం కూడా న్యాచురల్ గా ఉంది, ఎలా ఉన్నప్పుడు అన్యాచురల్ నార్మల్ గా ఉంది. అంచేత నార్మల్ గా ఉండాలంటే అసహజంగా ఉన్న స్థితి పోయి సహజమైన స్థితి మనకు కావాలంటే, ఆ సహజమైన స్థితి రావడం కోసం జపం సహకారం. ఇతర లోకాలు వెళ్ళటం వల్ల నీకు అక్కడ సాధన ఏం సాగదు. ఈ భూమి మీద ఉండగానే, ఈ మానవ దేహంలో ఉండగానే నువ్వు ఆత్మజ్ఞానం సముపార్జన చేయాలి, ఇదే నీకు మంచి టైము. ఇతర లోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పుణ్యం ఉంటే నువ్వు సుఖం అనిపిస్తావు, పాపం ఉంటే దుఃఖం అనిపిస్తావు. అక్కడ నీకు సాధన చేయడానికి టైం ఉండదు, సాధన చేయడానికి అవకాశం. అంటే ఈ ప్లానెట్ మీద ఉండగానే, ఈ ఎర్త్ మీద ఉండగానే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అంచేది నువ్వు ఇక్కడ ఆత్మజ్ఞాన సముపార్జనకి ట్రై చెయ్యి. నువ్వు మానవ జన్మను వేస్ట్ చేసుకోవద్దు, మానవ జన్మే ఆత్మజ్ఞాన సముపార్జనకి అన్ని జన్మల కంటే మానవ జన్మ మంచిది. అది ఈ టైంను వేస్ట్ చేసుకోవద్దు. ఇతర లోకాలు ఉన్నమాట నిజమే, అయ్యే పుణ్యలోకాలు పాపలోకాలు ఉన్నాయి. అది నువ్వు సాధన చేయడానికి అవకాశం ఉండదు. సాధన చేయడానికి ఈ ప్లానెట్ లో నువ్వు చేసుకోవాలి అంటే ఈ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని అది ఆచార్య వారు కూడా వివేక చూడమండలు. అది మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఆ మహాపురుషులు ఎవరంటే ఇంకా మహాపురుషులు జరగడం కష్టమే, మహాపురుషులు జరగడం కష్టం. అసలు మనిషి జన్మ రావడం కష్టం, మానవ జన్మ రావడమే చాలా కష్టం. అయితే మానవ జన్మ వస్తే ఇంకా నీకు శ్రవణం చేసే భాగ్యం కలగదు, శ్రవణం చేసే భాగ్యం మననం చేసే భాగ్యం కలగదు. మానవ జన్మ రావడం కష్టం, వచ్చినా కానీ మోక్షానుభవం ఆ ముముక్షత్వం రావడం కష్టం. మనం అందరం సాధన చేస్తాం, ప్రయత్నం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఇవన్నీ చేసి మోక్షం మీద మనకి గురి ఉందా అర్థం చేసుకోండి సమస్య.
మన జపజ్ఞానములకు విచారణకు మోక్షమే గమ్యంగా పెట్టుకున్నాము. ఇదే సాయిబాబా గారి గుడిలోకి వెళ్తే మనకేదో కలిసి వస్తున్నాను, లేదా ఏదో రోగం తగ్గిపోతున్నాను, ఏదో మన కోరిక మీద వెళ్ళినా పర్వాలేదు, కోరిక మీద వెళ్ళినా కానీ భక్తులు అన్నాడు. ఎల్కేజీ చదివినా అది కూడా చదివి అంటాం కానీ చదువు కాదని ఎలా అంటాం? వీళ్ళందరూ ముముక్షుడు అని చెప్పడానికి, వీళ్ళ భక్తులందరూ ముముక్షుడు కాదు. గుళ్ళోకి వెళ్ళిన వాడు ప్రతివాడు ముముక్షుడు కాదు. అంటే ముముక్షుడు పద్ధతి ఎలా ఉంటుందంటే, వాడు చిన్నా తిరుగుతున్నా కూర్చున్నా నుంచున్నా లేకపోతే సర్వాసనం చేసినా పఠిస్తున్నా జపం చేసినా ధ్యానం చేసినా ఈ లోకానికి సంబంధించిన విషయాలు కానీ పరలోకానికి సంబంధించిన విషయాలు కానీ వాడు దృష్టి ఉండవాడు ముముక్షుడికి. వాడికి మోక్షం తప్పించి లేని కనపడదు. వాడు దువ్వారు గాయం మోక్షం సాధించాలి, ఈ జన్మలోనే మనం మోక్షం పొందాలి, లేకపోతే కనీసం మోక్షం చేసే ప్రయత్నమైనా శరీరం మరణించాలి. ఇతర గొడవలు వాడికి ఉండవు. వాడికి గౌరవాలు అగౌరవాలు ఈ ఊరేగింపులు వాడికి అక్కర్లేదు. అసలు వాడు ఆలోచన ప్రధానము, జపమే ప్రధానము, ధ్యానమే ప్రధానము. దాని లక్ష్యం మళ్ళీ ఎగపరాలు అనుకున్న భోగాలు కాదు, మోక్షమే దాని లక్ష్యం. అంటే ముముక్షుడికి మోక్షకాంక్ష తప్పించింది ఏమి ఉండదు. ఏం చదవాడికి ఏమి ఏమి ఉండదు, అది తప్పించి మిగతా ఏది పెరమినెంట్ కాదని ఆయనకు తెలుసు. ఆ ముముక్షుడికి ఆ మోక్షం తప్పించి లిబరేషన్ తప్పించి శాల్యువేషన్ తప్పించి ఏమి పెరమినెంట్ కాదని వాడికి తెలుసు. ఎవరికి? ముముక్షుడికి తెలుసు, మనకి తెలియదు. ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు వర్షం వచ్చింది కానీ అందరూ చెల్లిపోయారు, మోక్షం లేక వెళ్ళక్కడ విద్యుత్ రేట్లు తగ్గించమని పోరాడుతున్నారు కదా, వాళ్ళు వర్షం వస్తే కలిసిపోతున్నారు. అంటే మన ముముక్షత్వం ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు విద్యుత్ రేట్లు తగ్గించాలని కొంతమంది పోరాడుతున్నారు, పోరాడుకుంటే వాళ్ళు ఒకసారి తడిసిపోతున్నారు. ఇక్కడ మన వాళ్ళు అందరూ చాలా దగ్గర అయిపోయారు. అంటే విద్యుత్ రేటు విలువ కూడా లేదని మన మోక్షాన్ని. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఆ ముముక్షత్వం రావటం చాలా కష్టం. వాడికి నడిచినా కూర్చున్నా అది ఏం చేస్తా ఉంటాడు వాడు, అది ఏం చేస్తాడు, దాని గమ్యం అదే వాడికి. మిగతా విషయాలు వస్తే రావచ్చు, పోతే పోవచ్చు, ప్రార్థాన్ని బట్టి వస్తే రావచ్చు. వాడికి గౌరవం వచ్చినా పట్టించకూడదు, అగౌరవం వచ్చినా అది ఏం పట్టించుకోడు వాడు. అది మనస్సేటి దాని ముఖమే చూడ దాని ఆ విషయం పట్టించుకోడు. కానీ వాడు ఎటు చూసినా మోక్షం, ఆ ముముక్ష మానవ జన్మ రావడం కష్టం, ముముక్ష ఆ మోక్ష ఛాన్స్ కలగడం కష్టం. గుడి చుట్టూరు తిరుగుళ్ళు అందరూ ముముక్షులు అనుకోవద్దు. ఇప్పుడు మనం కూడా ముముక్షులం కాదు, ఎవరో మాట ఎందుకు, మనం కూడా ముముక్షులం కాదు. ఆ మోక్షకాంక్ష రావటం తర్వాత ఆ మోక్షకాంక్ష నీకు పుడిపిడి చేయడానికి మనుషులు దొరకటం కష్టం, ఇంకా కష్టం. సాధు పురుషుల సాంగత్యం దొరకటం, సజ్జని సాంగత్యం దొరకటం నీకు ఇంకా కష్టం. మానవ జన్మే కష్టం అనుకుంటే అది వచ్చిన తర్వాత ముముక్షత్వం రావడం ఇంకా కష్టం. ఒకవేళ నీకు ముముక్షత్వం వచ్చినప్పుడు దాన్ని పులిఫిడి చేయడానికి నీకు మోక్ష సిద్ధి గాయడ్ నేను గేర్చడానికి తగినటువంటి గురువు, అటువంటి మనుషులు అటువంటి గురువులు నీకు దొరకడం కూడా మరింత కష్టం. అదేంటి మరింత కష్టం అంటే మానవ జన్మ నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు, మానవ జన్మని నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు, నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, కాలాన్ని మీరు పాడు చేసుకోవద్దు అని. మనస్సు నశించే వరకు ఏదో రకంగా సాధన చేయవలసిందే మనం. మనోనాశనం అయ్యే వరకు సాధన చేస్తూనే ఉండాలి. జపం అనండి, ధ్యానం అనండి, లేదా కర్మయోగం, భక్తి యోగం, ఇవన్నీ కలుపుకోవచ్చు మనం. ఏం పార్టీలో ఏం కాదు, భక్తి యోగాన్ని కొంత భక్తి యోగం, కొంత కర్మయోగం, కొంత ధ్యానయోగం, కొంత జ్ఞానయోగం, అన్ని యోగాలను కలుపుకుని సమన్వయం చేసుకుని కూడా మన మోక్షాన్ని కృషి చేయొచ్చు. అన్ని అన్ని మార్గాలని అర్థం చేసుకుని వాటిని సమన్వయం చేసుకుని మన మోక్షాన్ని పొందడానికి కూడా మనం అది పరస్పరం యోగాలన్నీ పరస్పరం సహకరించుకుంటాయి. కానీ పరస్పరం వాటి నిరోధం ఏమి లేదు. యోగాలన్నీ పరస్పరం సహకరించుకుని పరస్పరం విరోధం వాటికి ఏమి లేదు. అన్ని యోగాలు సహకరించుకుంటాయి. ఇప్పుడు మనం కాళ్ళు చేతులు పేజీ పెట్టుకోవడం లేదు, కాళ్ళు చేతులు పేజీ పెట్టుకుంటున్నాయి మనకి అంటే మన అవయవాలు అన్నీ మనకి సమన్వయంగా పనిచేసి పెడుతున్నాయి కదా. అలాగే అన్ని యోగాలు కూడా మనకి మోక్షం పొందడానికి సహకరిస్తాయి. అవి ఒకటికొకటి విరోధం పెట్టుకుని ఏమి కాదు. నువ్వు మొట్టమొదటి ధ్యానం చేసేటప్పుడు ప్రయత్నం చేయాలి, మొట్టమొదటి నువ్వు జపం చేసేటప్పుడు నువ్వు ప్రయత్నం చేయాలి. కొంతకాలం చేయగా చేయమవుతుందంటే నీ ప్రయత్నం అక్కర్లేకుండా ధ్యానం సాగిపోతా ఉంటుంది. నీ ప్రయత్నం అక్కర్లేకుండా జరిగిపోయే ధ్యానం మటుకి మూలంలో తీసిపోయి నువ్వు సహజస్థితి ఎక్కడుందో మోక్షం ఎక్కడుందో దాన్ని పట్టి నువ్వు చూపిస్తుంది. అంటే ప్రయత్నం లేని స్థితికి తీసుకెళ్తుంది. ద్వైతం అద్వైతానికి తీసుకెళ్తుంది. ప్రయత్నం చేస్తున్న స్థితి ఎక్కడికి తీసుకెళ్తుంది? ప్రయత్నం లేని స్థితికి తీసుకెళ్తుంది. ఎఫర్ట్ ఎఫర్ట్లెస్ స్టేట్కి తీసుకెళ్తుంది. ఎఫర్ట్ ఎఫర్ట్లెస్ స్టేట్కి తీసుకెళ్తుంది. సాధన చేసేటప్పుడు మనకు సహజంగా ఉండదు, ఎంతో కొంత బంధం ఉంటుంది, లేక ఎంతకాలం చేయాలనిపిస్తుంది. ఏం చెప్పా, అది నిజం కాదు. సాధన అనేది నిజం కాదు. నిజం కాదు కాబట్టి ఇది మనం కల్పించుకుని చేస్తున్నాం. జపం పేరు మీద, ధ్యానం పేరు మీద చేయకపోతే మనం ఎంతో కొంత ప్రయత్నం చేసి చేయకపోతే ప్రయత్నం లేని స్థితికి వెళ్ళాలి. అంటే ఆ తలంపు మీద ఒకే తలంపు మీద మన మనస్సు సహజంగా ఉండేటప్పటి వరకు మనం జపాన్ని చేస్తూ ఉండవలసిందే, ధ్యానం చేస్తూ ఉండవలసిందే. అంటే ఈ సాధన చేసే సాధకుడు అప్రయత్నంగా ఎప్పుడైతే మనకు సాధన జరుగుతుందో ఈ సాధన చేసే సాధకుడు మనకు తెలియకుండా జారిపోతాడు. ప్రయత్నం లేకుండా మనం సాధన చేయగా చేయగా ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రయత్నం లేని స్థితి ఒక వస్తే మనకు అప్రయత్నంగా అప్పుడు కూడా సాధన సాగుతుంది. అప్రయత్నంగా సాగినప్పుడే సాధకుడు ఊడిపోతాడు. మొట్టమొదటిలో సాధన మీరు చేయకుండా ఉండలేదు. అది సహజమైన కాదు, మీకు చేయాలనే చేయడానికి ఎవరు అది కనపడదు. ఇది లాజిక్ బాగా అర్థం చేసుకోండి. మీరు మొట్టమొదటిలో సాధన చేయకుండా మనం ఉండలేము. ఇంత మనస్సు ఉంది కాబట్టి అది నశించిన తర్వాత ఏదైనా సాధన చేయాలి. మనం సరదా పుట్టినా సాధన చేయడానికి అక్కడ ఎవడం దొరకనే దొరకడం. అది అది ఎఫర్ట్లెస్ స్టేట్. ఇది ఎఫర్ట్ స్టేట్, అది అప్పుడు ఎఫర్ట్లెస్ స్టేట్. మీరు సహజస్థితి పొందారనుకోండి, అప్పుడు సహజస్థితి పొందిన తర్వాత సాధన చేయడానికి లోపల ఎవడ కనపడ్డ ఇంకా ఎంచేత వాడు నశించాడు కాబట్టి ఈ లోపల సహజస్థితి ఉంది. ఆ సహజస్థితి మీకు పొందకుండా ఎవరు అడ్డు రావడం లేదు. నీ పొగరబోతానే నీకు అడ్డొస్తుంది, నీ గర్వమే నీకు అడ్డొస్తుంది. ఎందుకు మామూలుగా మనం మాట్లాడి మాట్లాడి చూస్తుంటే గర్వంతో మాట్లాడుతున్నారా గర్వం లేకుండా మాట్లాడుతున్నారా మనకు తెలుస్తుంది. మామూలుగా పెద్ద మూడు వేదాంతం అక్కర్లేదండి. మామూలుగా ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు గర్వంతో మాట్లాడుతున్నారా గర్వం లేకుండా మాట్లాడుతున్నారా మనకు తెలుస్తాం. దీనికి పెద్ద వేదాంత పుస్తకాలు చదవక్కర్లేదు. వాడు గర్వంతో మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడికి ఇంకా జ్ఞానం రాదు. మాటలో గర్వం ఉండకూడదు, మాటలో పొగరబోతనం ఉండకూడదు, మాటలో అహంభావం ఉండకూడదు, మాటలో వ్యక్తిభావం ఉండకూడదు, ఇండివిజువల్గా అక్కడ ఉండకూడదు, బిహేవియర్ గర్వంగా ఉండకూడదు. అంటే గర్వంతో మాట్లాడుతుంటే అధిష్టాన బుద్ధి పెరుగుతుంది, అంటే దేహ బుద్ధి పెరుగుతుంది వాడికి. యేసుక్రీస్తు బైబుల్ ఎక్కువ ఏం చెప్పాడు, చాలా మందికి ధనం పెరుగుతుంటే గర్వం కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. ఏం చేత ఎలా పెరుగుతుందని చెప్పాడు, వాడు ధనంతో తాదాత్మ్యం పొందుతాడు. అది నేనే అనుకుంటాను, నేను వీడు ఆత్మ అనుకున్నట్టువాడు, వాడు సంపాదించిన ధనమే వాడు అనుకుంటా అంటాడు. అంటే అది పెరుగుతుంటే దాంతోపాటు గర్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. వాడు వాడికి సంపాదించిన ధనంతో వాడు తాదాత్మ్యం పొందుతాడు. తలాక్యం పొందడానికి ఏంటి, అదే నేను అనుకుంటాడు, అదే అంటే వాడి గర్వం పెరుగుతుంది. బయట అంతరాయాలు తెలుగుగా పోగొట్టుకోవచ్చు, బయట అంతరాయాలు తెలుగుగా పోగొట్టుకోవచ్చు, లోపల అంతరాయాలు అహంభావన అది పోవటం కష్టం. బయట అంతరాయాలు తెలుగుగా పోగొట్టుకోవచ్చు ఒక కదా ఉన్నా కానీ లోపల అంతరాయాలు మటుకి చాలా కష్టం. అహంభావం అనేది లోపల ఉన్న అంతరాయం, ఆ ప్రతిబంధకాన్ని నువ్వు తొలగించుకోవడం కష్టం. అది తొలగించడం కానీ నీకు సహజస్థితి కలగదు. సహజస్థితి నీకు కలిగితే కానీ నీకు సుఖం తెలియదు, శాంతి తెలియదు. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా ఎక్కడైనా ఇష్టమైన వస్తువు తిన్నారనుకోండి, అది మీరు జ్ఞాపకం మళ్ళీ ఎప్పుడు తిరుగుతున్నారో ఉంటుంది. ఏదైనా మంచి మామిడి పండు ఎక్కడైనా తిన్నారనుకోండి, మీరు అది ఆ వాసన లోపం ఉంటుంది, ఆ వాసన లోపం మళ్ళీ అటువంటి మామిడి పండు ఎప్పుడు దొరుకుతుందని కనిపెట్టుకుంటారు. అర్థమవుతుంది. అలాగే ఆ సహజ స్థితి మీరు ఎప్పుడైనా కొన్ని క్షణాలు ఎప్పుడైనా అనుభవిస్తే మళ్ళీ అది ఎప్పుడు దొరుకుతుందని కనిపెట్టుకుంటారు. ఇక్కడ నిద్రావస్థలో ఉన్న స్థితిని జాగ్రత్త అవస్థలో కొన్ని క్షణాలు, కొన్ని క్షణాలు కూడా తప్పే, క్షణాన్ని ముక్కలు చేస్తే అందులో ఒక ముక్క స్ప్లిట్ సెకండ్, అందులో ఒక ముక్క, అది ఆ స్ప్లిట్ సెకండ్ అయినా మీరు ఆ సహజ స్థితిని అనుభవిస్తే అందులో కాదు మీరు బయటకు వచ్చేసి మళ్ళీ అది ఎప్పుడు పొందుతాం, ఆ స్టేట్ని ఎప్పుడు పొందుతాం, ఆ స్టేట్ని ఎప్పుడు పొందుతాం అని మీద వస్తూ ఉంటుంది. కుమార్ మహర్షి గారి సందర్శనం ఉండగా ఎవరో ఒక భక్తులు రోజు వెళ్ళేవాడు, ఆయన తిరువణమలై నేటివ్ ప్లేస్, తిరువణమలై నేటివ్ ప్లేస్. ఆ భక్తులు రోజు సందర్శనం ఉండగా వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడు. అక్కడ నేటివ్ నేటివ్ తిరువణమలై. తర్వాత ఆయనకు అనిపించింది, రోజు నేను చూడటం వల్ల మనకు లాభం లేదు కదని మానేశాడు, 100 రోజులు మానేశాడు. తర్వాత 100 రోజులు అయిన తర్వాత అయ్యో మనం చూసి చాలా కాలండి మళ్ళీ మనం చూడలేదు అంటే నేను మళ్ళీ ఆయనకి ఏదో దుఃఖం కలిగి మళ్ళీ నేను చూశాడు. ఆయన ఏం చెప్తాడంటే, భగవాన్ దగ్గర నేను మనం చూడటం వల్ల నాకు ఏమి ప్రయోజనం లేదని చూడటం మానేశానండి, అది మళ్ళీ చూడలేదు, మిమ్మల్ని చూడలేదు, మేము చూడలేదు అనేటువంటి తపన వల్ల మళ్ళీ వచ్చాను, మానేసిన గుణము నాదే, మళ్ళీ తిరిగి వచ్చి తీసుకొచ్చి మిమ్మల్ని చూడాలనే బుద్ధి నాకే కలిగింది, మానేయన బుద్ధి నాకే కలిగింది, మళ్ళీ మిమ్మల్ని చూడాలని వచ్చే బుద్ధి కూడా నాకే కలిగింది అని చెప్తాడు అతను. అప్పుడు భగవాన్ ఏం చెప్తారంటే, నువ్వు చూడటం వల్ల నీకు లాభం కలగకపోయినా చూడటం మానేయటంలో వచ్చిన నష్టం తెలుస్తుంది కదా, చూడటం వల్ల నీకు లాభం లేకపోవచ్చు, చూడటం వల్ల నీకు వచ్చిన లాభం తెలియకపోయినా మానేయటం వల్ల చూడటం మానేయటంలో వచ్చిన నష్టం నీకు తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు నీకు ఆ సహజ స్థితిని ఎప్పుడైనా కొంచెం అనుభవిస్తే, గాన నిద్రలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో కొన్ని క్షణాలని నువ్వు అనుభవిస్తే అది మళ్ళీ 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 అది పొందాలని రిపీటెడ్గా అది పొందాలని నువ్వు అభిలషిస్తావు. అప్పుడు కానీ అది నీ సహజ స్థితి అని తెలియదు. ఏ స్థితి అయితే మళ్ళీ పొందాలి మళ్ళీ పొందాలని అనుకుంటున్నావు అది నీ సహజ స్థితి అనే సంగతి తప్పు నీకు కొంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు జపం చేయగలిగేగా ధ్యానం చేయగా చేయగా దేహంతో నీకున్న తాదాత్మ్యం తగ్గుతుంది. అంటే దేహం ఉండగానే దేహం లేని స్థితి కలుగుతుంది. దేహంతో తాదాత్మ్యం నీకు తగ్గిపోవాలంటే, ఆత్మతోటి నీకు తాదాత్మ్యం కలగాలంటే నిరంతరం నువ్వు భగవంతుని స్మరించుకుంటూ జపించుకుంటూ నువ్వు మాట్లాడే మాట భక్తిగా ఉండాలి, చేతితోడు చేసే పని భక్తిగా ఉండాలి. సరే వ్యాసుడు ఇంకో మాట చెప్పాడు, మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినప్పటికీ భక్తి లేకుండా వాసన నశించదన్నాడు. అంటే యాంత్రికంగా లోపల మీకుండా వాసన నశింపజేయడానికి మీరు యాంత్రికంగా చేసే ప్రయత్నం వల్ల వాసన నశించదు, దానికి భక్తి కూడా అవసరం. భక్తి లేకుండా ఆ పునర్జన్మ చేతులు నశించు. నీకు ఏదైనా జబ్బు ఉందనుకో, జబ్బు ఉంది, ఆ జబ్బు తగ్గడానికి ఏదో మందు ఉందనుకో, ఆ మందు రోజు తలపెట్టుకుంటావు అనుకో, నోటితోటి తలపెట్టుకుంటే నీకు ఆ రోగం తగ్గదు, ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి మీదైతే తగ్గుతుంది. అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నది నీకు నోటి మాటల వాళ్ళది లోపల అజ్ఞానం పోదు, అది అనుష్ఠించాలి. నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ఆ ట్రూత్ని ప్రాక్టీస్ చేయాలి, ఆ గుడ్నెస్ని ప్రాక్టీస్ చేయాలి. నీ లోపల బ్రహ్మానుభవం, నువ్వు లోపల బ్రహ్మం ఉంది, దాని తాలూకు నీకు అనుభవం లేదనుకో, నువ్వు నోటితో రామ బ్రహ్మాస్మి రామ బ్రహ్మాస్మి అనుకుంటావు అనుకో, నోటితో అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. అది లోపల వస్తువు నీకు అనుభవంలోకి వస్తే అప్పుడు చావులేని స్థితికి వస్తావు నువ్వు. అదే నోటితో అనుకోవటం వల్ల ప్రయోజనం లేదు, నోటితోటి అనుకోవటం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు ప్రాక్టీస్ చేసి అనుభవంలోకి తెచ్చుకోవాలి. నువ్వు ఏదైతే శ్రవణం చేసే శ్రవణ మనన నిజ ధ్యాస, శ్రవణం చేసింది మననం చేయాలి, మననం చేసింది మన ధ్యానం చేయాలి, మననం చేసింది ఆ ధ్యానం చేయాలి. జగత్తుని సమగ్రంగా చేసి మనం సమగ్రంగా తీసుకుని అందులో సెంటర్ పాయింట్స్ తీసుకుని దాన్ని మనం జీర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఏదోకొని ఇప్పుడు జ్ఞానయజ్ఞం చేసుకుంటున్నాను అన్నీ కాదు, మీరు కొన్ని విషయాలను జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు బాగా ఏ ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారు మీ సాధనకి, వాటిని జాగ్రత్తగా బ్రెయిన్ని పెట్టుకుని మీరు దాన్ని బుద్ధిలో మీరు దాన్ని మననం చేసుకుని దాన్ని మీరు సొంతం చేసుకోవాలి. అంటే అందరి జన్మలు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి మనం కోరుకోమని వేదం చెప్పింది. అది హృదయపూర్వకంగా మనం అనుకుంటాం అనుకోండి, దానికి కూడా మనకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుంది. భగవాన్ అంటారు మీకు సాధన ఇష్టం లేకపోతే మనం సాధన చేసేవాడిని తీసేయండి అన్నారు. మీకు సాధన అంటే ఇష్టం లేదనుకోండి, మాకు సాధన ఇష్టం ఎవరొకరు మీ లోపల సాధన చేస్తున్నారు కదా, వాడిని తీసేసినా మీకు మోక్షం కలుగుతుంది. కానీ మీరు జపాలి ధ్యానాలు చేయలేరనుకోండి, లోపల సాధన చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని తీసో పక్కన పెట్టండి, వాడిని తీసో పక్కన పెట్టినా మీకు మోక్ష అనుభవం కలుగుతుంది. సాధన చేసి సాధన చేసి సాధన చేసి నిజ్ఞానం నుంచి బయటకు వచ్చినా సరే, లేదా నిజ్ఞానం మొత్తానికి సాధన చేసేవాడిని తీసో పక్కన పెట్టినా సరే, ఎలాగైనా సరే ఎలాగైనా ఇబ్బంది లేదు, మీకు మోక్షానుభవం కలుగుతుంది. అంటే నీవు ఇక పేరు స్మరిస్తే చాలు, అంటే ఇది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటే సరిపో, సరి నోడితో అనుకుంటే సరిపోదు, ఆ బ్రహ్మం తాలూకు నీకు అనుభవం కలగాలి. అనుభవం కలిగినప్పుడు నీకు ఆ సుఖం తెలుస్తుంది, శాంతి తెలుస్తుంది, అప్పుడు కదా నీకు ఆనందం, అప్పుడు కదా నీకు ఆనందం అనుభవంలోకి రాదు. ఒకవేళ బ్రహ్మముకు చావులేని మాట నిజమే, ఆ బ్రహ్మము నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు చావులేని స్థితి నీకు కూడా వస్తుంది. కానీ ఆ బ్రహ్మము నీకు అనుభవంలోకి రాకుండా ఉడితే అహం బ్రహ్మాస్మి అనుకున్నంత మాత్రం చేతి నువ్వు చావులేని స్థితికి ఎదురు రావు. అంటే అందరూ స్థిరపడాలి, నువ్వు ఆత్మలో ఆత్మ నిష్ఠ కలగాలి, లోపల హృదయంలో స్థిరపడాలి. మనం జపం చేయటం లేదంటే ధ్యానం చేయటం లేదంటే ఎక్కడున్నా లోక విచారణ చేస్తాం. ఇవి అర్థం చేసుకోండి బాగా. మనం జపం చేయటం లేదనుకోండి, ధ్యానం చేయటం లేదనుకోండి, ఒక నామం చేయటం లేదనుకోండి, విచారణ చేయటం లేదు, మరి ఏం చేస్తున్నాం? లోకాన విచారణ చేస్తాం. అది ఒకే పని చేస్తుంది, దానికి రెండు పనులు చేస్తాం మనసుకి, ఒకే పని చేస్తుంది. ఇదేనా చేస్తుంది? అది చేసినప్పుడు ఇది చేయదు, ఇది చేసినప్పుడు అదే. మీరు ఇంటికెళ్ళి ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది అనుభవంలో. అది మనస్సు అనేది ఒక పని చేస్తున్నాం కానీ ఒకేసారి రెండు పనులు చేయదు. అది నేను చెప్పి ఒకేసారి రెండు పనులు చేయదు. ఇప్పుడు ఏమైందనుకోండి, ఒకేసారి పెంట మీద అన్నం మీద వాడలేదు, ఒకసారి అన్నం మీద వాడవచ్చు, మళ్ళీ పెంట మీద వాడవచ్చు, మళ్ళీ పెంట మీద వాడిన తర్వాత అన్నం మీద వాడవచ్చు, ఒకేసారి పెంట మీద అన్నం మీద ఉంటుంది. ఒకేసారి మీరు ఇంటికాడ 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 ఉండి చుట్టాలు ఇంటికాడ ఉండలేదు. మనస్సు జపం చేయటం లేదనుకోండి అనుకోని మాట వచ్చింది, అది ఏం చేస్తుంది? లోక విచారణ చేస్తానని అర్థం మీరు చెప్పక్కర్లేదు బయటికి. మనసు ధ్యానం చేయటం లేదనుకోండి లోక విచారణ చేస్తానని అర్థం. లోక విచారణ చేస్తే లోకానికి దగ్గరికి వెళతాం, ఆత్మవిచారణ చేస్తే ఆత్మకు దగ్గరికి వెళతాం. ఇప్పుడు మనం అందరం భగవంతుడికి బ్రహ్మముకు దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. అంటే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, నీ దేహం కంటే, నీ ఇంద్రియముల కంటే, ఇంద్రియాలకు సంబంధించిన విషయముల కంటే, పంచభూతముల కంటే, లేదా పంచకోశముల కంటే, అన్నిటి కంటే నీకు అత్యంత నీ మనస్సు కంటే అత్యంత నీకు బాగా దగ్గరగా నీకు క్లోజ్గా క్లోజెస్ట్గా ఉన్నది నీ బ్రహ్మమే, నారాయణుడే. ఎవరు? నారాయణుడే. అంత దగ్గరగా ఉన్నాడట. కానీ వారి వైపు నీ ముఖం చెప్పకపోతే, వాడిని కనుక నువ్వు స్మరించకపోతే, అనుభవజ్ఞం చేసుకోవాలనేటువంటి తపన నీకు లేకపోతే, వాడు ఎంత దగ్గరగా ఉన్నా కోటి జనంలో నీకు దూరంగా ఉంటాడు. మామూలుగా దగ్గరగానే ఉన్నాడు, మామూలుగా దగ్గరగానే ఉన్నాడు. ఆయన తాలూకు స్మరణ కానీ, ఆయన మానవు ధ్యానం కానీ, ఆయన పట్ల తపన కానీ, ఆయన తెలుసుకోవాలన్న కాంక్ష కానీ నీకు లేనప్పుడు కోటి జనంలో ఎక్కినా దానికి దూరంగానే ఉంటాడు. నేనే తలంపు వచ్చిన తర్వాత కదా మీకు లోపల దేవుడు కూడా వస్తా. ఈ నేనే తలంపు లేనప్పుడు లోపల లేదు దేవుడు లేడు కదా. ముందే నేనే తలంపు నీ సొంత సమస్య దాన్ని పరిష్కారం చేసుకో. ఒకవేళ ఈ జన్మలు నువ్వు పరిష్కారం చేసుకోవాలంటే వచ్చి నన్ను జన్మలనే చేసుకోవాలి. కోటి జన్మల తర్వాత కూడా ఈ సమస్య నువ్వు పరిష్కారం చేసుకోకపోతే నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఏమేమైతే నువ్వు పూర్వజన్మల్లో కల్పించుకున్నావు ఇప్పుడు మనం దాన్ని పోగొట్టుకోవడానికే సాధన చేయటం. నిజమైన వచ్చింది కాదు పోయింది కాదు, అది సహజం. అది ఏంటది? అది సహజం. వచ్చేది పోయేది ఏది నిజం కాదు, వచ్చేది పోయేది ఏది నిజం కాదు, నిజమైనది సహజంగా ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే కృత్రిమంగా కల్పించుకున్నావు దాన్ని పోగొట్టుకోవడం కోసమే మన సాధన అంతా. ఇప్పుడు ఈ శరీరం ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ఈ శరీరం నీకు ఎలాగైతే ఇప్పుడు అనుభవంలోకి వస్తుందో లోపల సద్వస్తువు నువ్వు జపం చేయగా చేయగా ధ్యానం చేయగా చేయగా ఆ వస్తువు నీకు అనుభవంలోకి వస్తుంది. ఎలాగ? పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా. ఎలా వస్తుంది? పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా. అది నీకు అనుభవంలోకి వస్తుంది, అదే సమాధి. ఆ లోపల చావులేని వస్తువు నీకు అనుభవంలోకి రావటమే సమాధి. సమాధి అంటే అదే. అంటే నువ్వు ఏ వస్తువు కోసమైతే జీవిస్తున్నావు, ఏ వస్తువు కోసమైతే ఏ వస్తువు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, ఏ వస్తువు కోసమైతే నువ్వు జపాలు ధ్యానాలు చేస్తున్నావు, ఏ వస్తువు కోసమైతే నువ్వు జపాలు ధ్యానాలు చేస్తున్నావు, ఏ వస్తువుని తెలుసుకోవడం కోసం నువ్వు తీర్థయాత్రలు చేస్తున్నావు, ఏ వస్తువుని తెలుసుకోవడం కోసం స్వాధీన చోట సజ్జన సాంగత్యం స్వాధి సాంగత్యం ఎందుకు చేస్తున్నావు? అది ఎల్లప్పుడూ నీ లోపల ఉంది, బయట ఉంది, నీ కూడ ఉంది. లోపల ఉంది, బయట ఉంది, కుడి పక్కన ఉంది, ఎడమ పక్కన ఉంది, పైన ఉంది, కింద ఉంది, సర్వసాక్షి. అది ఏమిటది? సర్వసాక్షి అంతా చూస్తూనే ఉంది. ఏ వస్తువునైతే నువ్వు పొందుదామనుకుంటున్నావు అది లేని కాలం కానీ, అది లేని దేశం కానీ లేదు, అది లేని ప్రాంతం కానీ, అది లేని కాలం కానీ లేని లేదు. అది నీ లోపల ఉంది, అది నీ బయట ఉంది, నీ పైన ఉంది, కింద ఉంది, కుడి పక్కన ఉంది, ఎడమ పక్కన ఉంది, అంతా ఉంది. అంచడం అండి, అది అంచడం ఉంది, అది నీలే అని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ జపాలు ధ్యానాలు ఇచ్చారండి. కానీ అది పైన ఉంది, అది కింద ఉంది, కుడి పక్కన ఉంది, ఎడం పక్కన ఉంది, లోపల ఉంది, బయట ఉంది, అంచడం ఉంది, అన్ని దేశాల్లో ఉంది, అన్ని కాలాల్లో ఉంది. నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు చచ్చిపోదని అది ఎప్పుడు ఉండేది? అది ఎప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత ఉంటుంది, నువ్వు పుట్టక ముందు కూడా అది ఉంది. అంచడా ఉంది, అది ఎలా ఎక్కడ ఉంది? అంచడా ఉంది, ఇందు గౌరవ అందు లేడని సందేహం వాళ్ళని చక్రి. అది అంచటా అంచడా ఉన్నది, అది నీవే అని అనుభవం రావటానికే ఈ సాధనలు, ఈ తంత్రాలు, ఈ మంత్రాలు. మనం ప్రాణం అనుకోండి, ప్రాణం పోయినప్పుడు మనం పోతాం. మనం ప్రాణం కాదు, మనం ప్రాణం కానప్పుడు, ప్రాణం పోయినప్పుడు మనం పోం. ప్రాణం పోయినప్పుడు చుక్కును తీసి వెళ్ళి బయట పడేస్తారు. ప్రాణం నిజంగా మనం అయితే మంచిది, పోయినప్పుడు నిజంగా పోతాం, గొడవ వదిలిపోతుంది. ఏదైతే అంతటా ఉండో, అన్ని కాలాల్లో ఉండో, అన్ని ప్రాంతాల్లో ఉండో, అదే నువ్వు. అది మటుకు జడం కాదు, అది ఒక్కటే జడం కాదు, అది ఒక్కటే జడం కాదు, అది చైతన్యం. దాని అనుగ్రహం లేకుండా దాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఈ సిద్ధాంతం ఎందుకని అంటాడు కొనుక్కున్న మాటలు. ఎవరికైనా నువ్వు సహాయం చేస్తున్నావు అనుకో, వాడు ఉన్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు, కానీ వాడు లేకపోతే నీకు ఎక్కడ చేస్తావు? ఈ బాగా అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా 5 రూపాయలు మీరు ఇస్తారనుకోండి, అది పుచ్చుకుంటే మీరు ఇస్తారు. వాడు వద్దంటే మీరు ఎవరికి ఇస్తారు? అంటే ఒక రకంగా వాడు ఈశ్వరానుగ్రహం పొందడానికి వాడు సహకరిస్తాడు మీకు. అది అర్థం చేసుకోకుండా నేను ఇచ్చేసాను, మీకు గర్వం వస్తాను, సబ్జెక్ట్ మీకు అర్థం ఉంటుంది అన్నాడు స్వామి. ఈ తొత్తులకి మీరు అర్థం చేసుకోండి, ఎవరికో మనం 5 రూపాయలు ఇస్తాం, వాడు వద్దంటాడు అనుకోండి, వద్దంటే ఎవరికి ఇస్తాం? ఇంకా వాడు తీసుకుంటాడు అనుకోండి, వాడు తీసుకుంటే వాడు నారాయణుడే, వాడు తీసుకుంటాడు అనుకోండి, అంటే వాడు తీసుకోవడం వల్ల మీకు నారాయణుడు అది ఈశ్వరానుగ్రహం రావడానికి వాడు మీకు సహకారం చేస్తున్నాడు. అది మీకు అర్థమవుతుంది, నేనేదో వాడికి సహాయం చేశాను మీరు అనుకుంటున్నారు. 5 రూపాయలు ఎంత చెప్పు ఉంటుంది వాడి దగ్గర? నువ్వు ఇచ్చిన 5 రూపాయలతో వాడికి జనం వెళ్ళిపోతుంది ఎవరికి? ఇది అర్థం చేసుకోండి, ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. అంటే మీరు అంతటా ఉన్న విషయాన్ని ఇల్లు ఇడిచిపెట్టి పారిపోతే మనకు తెలుస్తుంది అనుకోకండి. ఇప్పుడు ఇల్లు ఇడిచిపెట్టి పారిపోతే ఏం తెలుస్తుంది? లేదు, అక్కడ జనం ఉంటారండి, అక్కడ రాగద్వేషాలు ఉంటాయి, అక్కడ దేహబుద్ధి ఉన్నవాళ్ళే. మీరు అర్థమవుతుంది, ఇల్లు ఇడిచిపెట్టి పారిపోవడం అనేది వస్తుందని అనుకోతున్నారు. ఇల్లు ఇడిచిపెట్టి పారిపోవడం వల్ల మీకు ఏదో వచ్చేది? బట్టలు మార్చుకున్నారాదు, ఏంటిది బట్టలు మార్చుకున్నారాదు, మరి ఏదో మార్చుకుంటే వస్తున్నాము, ఏమో ఛాన్స్. బట్టలు మార్చుకుంటే రాదు, కొన్ని ఇల్లు మార్చేస్తా ఉంటాను, పెయింటింగ్ తీసేసి డాబా కట్టుకుంటాం అనుకోండి, ఇల్లు మార్చుకున్నా రాదు. ఊరు మార్చేస్తాం అనుకోండి, ఊరు మార్చినా ఇది రాదు. మరి ఏం మార్చుకుంటే వస్తుంది? స్వభావం మార్చుకుంటే వస్తుంది. నీ స్వభావాన్ని మార్చుకోండి, నేను చెబుతాను కానీ నా స్వభావాన్ని నేను మార్చుకోలేను. ఇది చెవుడు, చెవుడు ఎక్కడంటే ఇది నీ స్వభావాన్ని మార్చుకోవాలని నేను చెప్పడం తెలియజేయాలి. నా స్వభావాన్ని నేను మార్చుకోవాలంటే యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? నాతో నేనే యుద్ధం చేయాలి, దొంగలేనితో యుద్ధం చేయాలి. ఇప్పుడు నీ స్వభావం ఉందరం మార్చుకోవడం చెప్పడం నాకు తెలియదు, కానీ నా స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టం. కష్టమైన సాధన అంతా అక్కడే కూడా ఉంది. ఇప్పుడు కృష్ణుడు అంటాడు అర్జునుతో, అర్జున స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ నీ ప్రయత్నం ఉంటే సరిపోదు, నీ ప్రయత్నమే సరిపోదు. నేను నా స్వభావాన్ని మార్చేసుకుంటున్నాను, నేను నిగ్రహించుకుంటున్నానని చెబితే మాత్రం సరిపోవు. నిగ్రహం కలిసి నిగ్రహం మాత్రమే, నిగ్రహం నీ నిగ్రహం వల్లే, నీ మనో నిగ్రహం వల్లే నీ స్వభావం మారిపోతుందా? ఈశ్వరానుగ్రహం ఉండాలి కదా. నువ్వు తెలియచేట్ల వల్లే నీ స్వభావం మారిపోదు. నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చేయొచ్చు, ఎంత చేసే ప్రయత్నం ఎంత, నీ మనసు చేసే ప్రయత్నం ఎంత, ఎంతో కొంత చేస్తున్నావునుకో అంత మాత్రం చేసే స్వభావం మారిపోదు. ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడు, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు, అక్కడే జయం ఉంటుందని గీతలో చెప్పాడు. ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడు, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు, అది దేవుడు. దాని అర్థం ఏంటంటే అర్జునుడు అంటే ప్రయత్నం, ఈ కృష్ణుడు అంటే అనుగ్రహం. ఒక్క ప్రయత్నం అన్న చేయడం విజయం కలగదు, ప్రయత్నంతో పాటు ఈశ్వర అనుగ్రహం కూడా ఉండాలి. అప్పుడు కానీ మీకు బ్రహ్మానుభవం కలగదు. మన దగ్గర ఉన్న స్వభావం ఏంటంటే పని అయిపోతే మనం తిరిగితేట, పని అయిపోతే మనకు పని అవ్వకపోతే దేవుడు చెడగొట్టాడు. మనం ఎంత ఎంత గట్టిగా అర్థమో చూడండి. మనం అసలు బుద్ధి తంటారు కూరి ఆలోచన సరైంది కాదు మంది ఆ బుద్ధిలో దోషం. అలా అనుకోవటం వల్ల పని అయిపోతే మన తెలియచేట్లు, అవ్వకపోతే దేవుడు చదివి మన బుద్ధిలో ఉన్న దోషం అది. అది ఆ స్వభావం మార్చుకోవడం అంత చేరిక కాదు. ఇక్కడ అది భగవంతుడు చెప్పింది, ఇల్లు మార్చుకున్నంత మాత్రం చేత, బట్టలు మార్చుకున్నంత మాత్రం చేత, ఊరు మార్చుకున్నంత మాత్రం చేత, ఒక చనిపోయి మళ్ళీ పుడతామనుకో, శరీరం మార్చుకునేంత మాత్రం చేత కూడా ఇది నీకు జ్ఞానం కలగదు. స్వభావాన్ని మార్చుకోవాలి. ఆ స్వభావం నీ ప్రయత్నం వల్లే ఏదో జపం చేశాను, ధ్యానం చేశానంటే సరే చెయ్యి మంచిదే, అంత మాత్రం కూడా మారిపోదు. ఈశ్వర అనుగ్రహం కూడా దానికి కలిసి రావాలి. అంటే నీ కుటుంబం మీద కోపం వచ్చి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకు నీకు జ్ఞానం కలగదు. ఒక ఇంటికాడ కోపం వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటారు, అలా జ్ఞానం కలగదు. మీరు ఇంటికాడే ఉండండి, ఎక్కడికి పారిపోక్కర్లేదు. అహంకారాన్ని మమకారాన్ని విడిచిపెట్టి పని చేయటం నేర్చుకోండి. ఎంత బ్యూటిఫుల్ లాజిక్ చూడండి. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, మీరు ఇంటికాడే ఉండండి, ఎక్కడికి పారిపోకండి. ఇంటికాడ ఉండే అహంకారం లేకుండా, మమకారం లేకుండా పని చేయటం నేర్చుకోండి. మమకారం లేకుండా, అహంకారం లేకుండా పని చేయటం నేర్చుకోండి. ఈడ్చిపెట్టి పారిపోయినంత మాత్రం చేత మీకు జ్ఞానం రాదు. ఒక అందరం పారిపోవచ్చు, అలా జ్ఞానం వస్తుంది. ప్రపంచం యొక్క బాధ్యత వహించేవాడు ఈశ్వరుడే. ఈ ప్రపంచం యొక్క బాధ్యత వహించేవాడు ఈశ్వరుడే. అందరి బాధ్యతను ఆయనే వహిస్తున్నాడు. అందరి బాధ్యతను వహించే భగవంతుని ఈ బాధ్యతను కూడా తీసుకుంటాడు. నేను ఒక్కడిని వదిలేడు, నేను ఒక్కడిని వదిలేడు. ఇంకొక భగవన్ ఎవరైతే నీ శ్రేయస్సు కోరుతున్నాడు వారితో రాజీ పట్టం నేర్చుకో. ఒక భగవంతుడు చెప్పిన మాటలు మీకు ఇష్టం ఉంటలేదు అనుకోండి, గీతో తీసుకోండి. ఆయన చెప్పిన మాటలతో రాజీ పడండి. కోపం వచ్చి ఇంటించి పెట్టి పారిపోతాం అనుకోండి, మనకి జ్ఞానం ఎక్కడ వస్తుంది? అది కాదు, భగవంతుడికి భగవాన్ చెప్పేది ఏంటంటే నువ్వు భగవంతుడితో రాజీ పడు. భగవంతుడి మాటలు నీకు నచ్చకపోయినా ఆ మాటలు ఎత్తవ చేసుకుని, అయ్యో మనకు తెలియటం లేదు కానీ ఇందులో ఏదో విశేషం ఉంటుంది, మనకి తెలియని విషయం కదా భగవంతుడు చెప్పింది, మనకి గోడ పక్కన ఏందో ఏందో తెలియదు, మనకి తెలియని విషయం కదా భగవంతుడు చెప్పింది. అసలు ఇంకోటి భగవంతుడి కంటే మన క్షేమం కూడా కూడా సృష్టిలో అవడం కూడా. ఎప్పుడైతే భగవంతుడి చెప్పి రాజీ పడుతున్నావో, భగవంతుడి మాటలు ఎప్పుడైతే గౌరవిస్తున్నావో, భగవంతుడిని నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావో, ఇప్పుడు నీ ప్రేమ నీ నాలుగు గోడల చుట్టూరు ఉంది, నీ ఇంటికి నాలుగు గోడలు ఉన్నాయి, ఈ నాలుగు గోడల మధ్యన నీ ప్రేమ తిరుగుతుంది. ఎప్పుడైతే భగవంతుడితో రాజీ పడ్డావో నీ ప్రేమ విస్తరిస్తుంది, నీ ప్రేమ విస్తరిస్తుంది, విశాలమవుతుంది. ఎంత విశాలమవుతుంది అంటే లోకం ఎంత విశాలంగా ఉందో నీ ప్రేమ కూడా అంత విశాలమైపోతుంది. బట్టలు ఏ బట్టలు కట్టుకున్నావు ముఖ్యం కాదు, ఆ ఈశ్వరుడు వాక్యం మీద మీరు ప్రమాణ బుద్ధి ఉండాలి. అంటే ఈశ్వరుడు చెప్పాడు ఇది సత్యం, ఈ వాక్యం సత్యమైనటువంటి ప్రమాణ బుద్ధి మీకు ఈశ్వరుడు వాక్యం మీద ఉండాలి. అంటే మీకు అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుడు మీద ప్రేమ పెంచుకుంటానో, ఈ లోపల ఈ శరీరానికి అయితే గుణాలు, ఈ శరీరాన్ని పట్టుకున్నాయి కదా కొన్ని గుణాలు, అవి వాటిలో అంత తెగిపోతాయి. ఈశ్వరు మీద నీకు ఎప్పుడైతే అనురాగం పెరుగుతుందో, ఏ గుణాలైతే నీ దేహాన్ని బంధించున్నాయో, ఈ దేహాన్ని బంధించి ఈ దేహానికి నేను బంధించి పెట్టి ఉన్నాడు, ఏ గుణాలైతే నీకు పునర్జన్మకు కారణమవుతున్నాయో అవి పుట్టుక్కుని తెగిపోతాయి. ఈ దేహాన్ని బంధించే గుణాలన్నీ కూడా తెగిపోతాయి. ఇప్పుడు ఈశ్వరుడి మీద నీకు అనుగాహం కలిగినప్పుడు, ఈశ్వరునితో రాజీ పడ్డప్పుడు, ఆయన మాట్లాడేందుకు నీకు ప్రమాణ బుద్ధి కలిగినప్పుడు, నీకు ఇంత కుల బుద్ధి, మత బుద్ధి, జాతి బుద్ధి అన్నీ పోతాయి. వాటంతరయ్యే అన్నీ పోతాయి. నీకు అప్పుడు నీకున్న జ్ఞానం ప్రపంచానికంతా పెంచి పెడతావు. అలా నువ్వు పంచి పెట్టకూడదని కూడా నీ ద్వారా పంచి పెట్టబడుతుంది. అప్పుడు నువ్వు జ్ఞానం అంటే ప్రపంచానికి నువ్వు పంచిపెడతావు. ఒకవేళ పంచి పెట్టకూడదు అనుకున్నా ఈ ఉపాయి ద్వారా అది పంచి పెట్టబడుతుంది. ఇప్పుడు మనం తెలుసుని ముట్టుకున్నా కాబట్టి, తెలియకుండా ముట్టుకున్నాం కాబట్టి. కృష్ణుడి చోటు విరోధ భావం చోటు వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు, మరి స్నేహంతో వచ్చిన వాళ్ళు కూడా బాగుపడ్డారు. పూర్వం పెద్దలు ఎవరైనా సన్యాసం పుచ్చుకున్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోపం మీద కాదు, వాళ్ళకు ఉన్న ప్రేమని, వాళ్ళకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం కోసం, వాళ్ళకున్న ప్రేమని, వాళ్ళకున్న జ్ఞానాన్ని విస్తృతం చేయడం కోసం. ఆ పండు పూర్తిగా పండిపోయిన తర్వాత చెట్టు మీద రాగలేక మీద రాలిపోతుంది చెట్టు మీద. అలాగే నీ మనసు బాగా ముగ్గిపోయిన తర్వాత దేహంతో విడిపోతుంది. దేహంతో విడిపోవటం అంటే దేహంతో తాదాత్మ్యం పొందే బుద్ధిపోతుంది. ఆ కుండీ కొబ్బరికాయలాగా అయిపోతుంది. పండు బాగా తయారైన తర్వాత మనం కుడి ఎక్కడ దానిలో రాలిపోతుంది, అలాగే న్యాచురల్గా ఉండిపోతుంది. మీరు శవబుద్ధి న్యాచురల్గా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు పక్వానికి వచ్చినప్పుడు ఆ పక్వానికి రానివ్వండి. ఆ పక్వానికి వచ్చే వరకు పని ఇచ్చి పెట్టవు. దగ్గర భగవాన్ చెప్పింది పక్వానికి రాకుండా పని ఇచ్చి పెట్టేస్తావనుకో దానికి పోతావు దీనికి పోతావు. ఇహానికి పనికిరావు, పరానికి పనికిరావు. రెండుకి భగవాన్ చెప్పింది ఏంటంటే ఎప్పటికీ నీ మనసు పక్వానికి వచ్చిందో నీ మనసు బాగా ముగ్గుందో అవి ఇంట్లో ఉన్న జ్ఞానం వస్తుంది, ఫారెస్ట్ లో ఉన్న జ్ఞానం వస్తుంది, ఆశ్రమంలో ఉన్న జ్ఞానం వస్తుంది. అంచేది అప్పటి వరకు నువ్వు చేసుకునే ఉద్యోగం కానీ, నువ్వు చేసుకునే పని కానీ, నువ్వు ఉన్న ఇల్లు కానీ, నువ్వు మనసు పక్కన రాకుండా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే, నువ్వు చేసుకునే పని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతే అలా జ్ఞానం రాదు. నువ్వు ఇల్లు విడిచిపెట్టక్కర్లేదు. నువ్వు చేసే పనికి నువ్వు శ్రద్ధగా చెయ్యి, భక్తిగా చెయ్యి. ఆ చేసే పని మరి భక్తిగా చెయ్యి. ఇంట్లో ఉన్నా నీ మనసు ముగ్గిపోతే ఒకసారి నీకు దేహంతో విడిపోతావు. ఇంకా జ్ఞానం కలగనే కలుగుతుంది. అంటే దేహాన్ని ఏమైతే దేహాన్ని అంటిపెట్టి ఉంచుతున్నాడు. అవి తెగిపోతాయి, ఇంట్లో ఉన్నా తెగిపోతాయి, ఫారెస్ట్ లో ఉన్నా తెగిపోతాయి, ఆశ్రమంలో ఉన్నా తెగిపోతాయి. అయితే ఆ బ్రహ్మానుభూతి కలిగే వరకు నువ్వు చేసే పని విడిచిపెట్టద్దు. ఆ పని విడిచిపెట్టేస్తానంటే అది కలగదు. పని చెడిపోతుంది, అది కలగదు. దానికి పనికిరావు, దీనికి పనికిరావు. తర్వాత మీ గురించి మీరు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. సాధనలో అది ముఖ్యం. కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు అతిగా అంచనా వేసుకుంటారు. తర్వాత అనుభవం వల్ల అర్థం చేసుకునే శక్తి వస్తుంది మనకి. ఇలా మీరు శ్రవణం చేయగా 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 కొంత అనుభవం వస్తుంది. అనుభవం వల్ల మీకు అర్థం చేసుకునే అనుభవం లేకుండా అర్థం చేసుకునే శక్తి రాదు. అవి మీ గురించి మీకు కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకేది సంప్రదించాలి, ఏది పోగొట్టుకోవాలి. లేనిది ఉందనుకున్నా ప్రమాదం, ఉన్నది లేదనుకున్నా ప్రమాదం. అలా మీకు మీ శబ్ద మీకు సంబంధించే వరకు మీకు కరెక్ట్ అండర్స్టాండింగ్ అవసరం. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల మీకు ఒక రోగం లేదనుకోండి, ఉండదండి అనుకున్నా చెడ్డే. ఓ రోగం ఉందనుకోండి, అది లేదు లేదనుకున్నా చెడ్డే. రోగం లేనప్పుడు ఉండదండనుకున్నా చెడ్డే. రోగం నిజంగా ఉందనుకోండి, లేదు లేదనుకున్నా అది చెడ్డే, ఇది చెడ్డే. అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ అవసరం. లేదు నిజంగా రోగం ఉంటే అది లేదనుకుంటే మిగిలిపోతుంది, తర్వాత మీ వల్ల ఏం కాదు. ఒక రోగం మీకు లేదనుకోండి, ముందు అస్తమానం ఊహించుకోవడం మొదలు పెడితే ఆ రోగం కాపాడని ఇంకో రోగం వస్తుంది. కరెక్ట్ అండర్స్టాండింగ్ అవసరం. తర్వాత మనం లోపల అభివృద్ధి పొందుతూ ఉండాలి. లోపల ఆధ్యాత్మిక శక్తి లోపల పెంచుకుంటూ రావాలి. బయటకు అందరిలాగా ఉండాలి. బయటికి మనం అందరిలాగా కనపడుతూ ఉండాలి. లోపల స్ట్రెంగ్త్ పెంచుకుంటూ రావాలి. బయటికి నార్మల్గానే ఉండాలి. మనిషి లోపల ఎంత స్వరపు తక్కువ ఉంటే బయట అంత బడాయిగా ఉంటాడు. మనిషి ఎక్కువ బాధ్యానికి బడాయిగా కనిపిస్తున్నాడు అనుకుని లోపల అంత స్వరపు తక్కువ అర్థం. అసలు మీకు ఆచార్య స్వామి గారు చెప్తారు, మీరు జాగ్రత్తగా కాపలా కాల్చుకోవాల్సింది ఏంటంటే అవినయం రాకుండా చూసుకోవాలి. అంటే మీకు బాహ్య పరిస్థితులు బాగున్నాయనుకోండి, ఒకసారి అవినయం వచ్చేస్తుంది. ఓం శంభో శివ 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 నారాయణ 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 Thank you.